బంధువులారా, ఎవరో ప్రశ్న అడుగుతున్నారు. నేను సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతున్నాను, దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోతున్నాను. సంతోషం వచ్చినప్పటికీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అందుకే మనకి అది అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. సంతోషం వస్తే నిగ్రహించుకోలేకపోతున్నాను, దుఃఖం వచ్చినా నిగ్రహించుకోలేకపోతున్నాను. దాన్ని పట్టుకోలేకపోతున్నాను, దీన్ని పట్టుకోలేకపోతున్నాను. దుఃఖాన్ని పట్టుకోలేకపోతున్నాను, సంతోషాన్ని పట్టుకోలేకపోతున్నాను. బాగా లోతు తక్కువ ఉన్న మనుషులకి, డెప్త్ లేని మనుషులకి సంతోషం వస్తే ఆయన పట్టుకోలేము, దుఃఖం వచ్చినా పట్టుకోలేము. అంటే ఇముడ్చుకునే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళకి అనుకూలమైన సంఘటన వస్తే సంతోషం వచ్చేస్తుంది, ఏదైనా ప్రతికూలమైన సంఘటన వస్తే వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. అది ఇముడ్చుకునే శక్తి వాళ్ళకు ఉండదు. అది ఇముడ్చుకునే కనుక శక్తి కనుక లేకపోతే వాళ్ళకి ఆత్మానుభవం కలగదు, ఆధ్యాత్మిక అనుభవం కలగదు, మనసుకు లోచూపు కలగదు. అది ఇతను ప్రశ్న ఏమిటంటే, నేను దుఃఖం వచ్చినా నేను పట్టుకోలేకపోతున్నాను, అంటే తట్టుకోలేకపోతున్నాను. సంతోషం వచ్చినా తట్టుకోలేకపోతున్నాను. ఇది నా పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉంది. ఆయన పరిస్థితి అయినా మన పరిస్థితి కూడా అంతే. అంటే ఎవరైనా ఏదో మాట్లాడేప్పుడు మనకు పనికొచ్చే విషయాలు తీసుకోవాలి, పనికిరాని విషయాలు వదిలేస్తూ ఉంటాం. మనం ఎక్కడైనా కూర్చుని ఏదైనా సబ్జెక్ట్ వింటున్నాం అనుకోండి, ఏదైనా ఎక్కడైనా ప్రవచనం నేను చెప్పే విషయాలు మీరు వింటున్నారనుకోండి, ఆ పనికొచ్చి తీసుకోవాలి, పనికిరాని వదిలేస్తూ ఉంటాం. బియ్యం బెడ్డలు వేరుకుంటాం, బియ్యం బయటపడేవి బెడ్డలు బయటపడేస్తాం, కానీ బియ్యం బయటపడేవి. అలాగే నేను చెప్పే మాటల్లో కూడా మీకు ఏదైనా ఉపయోగపడే మాటలు ఉంటే తీసుకోండి, ఉపయోగం లేని మాటలు వదిలేస్తూ ఉంటాం. అది మీ జీవితానికి కావలసిన ఏదైనా ఉపయోగపడతాయి, ఈ వాక్యాలు మాకు ఏమైనా ఉపయోగపడతాయంటే తీసుకోవటం, ఉపయోగపడవని వాక్యాలు వదిలేయటం. దాని గురించి పెద్ద సజ్జన భర్జనలు చర్చల అవసరం లేదు. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, సంతోషం వస్తే ఆపుకోలేకపోతున్నాను, దుఃఖం వస్తే ఆపుకోలేకపోతున్నాను. కానీ ఏంటంటే, సంతోషం ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు. ఈ అదృష్టం దురదృష్టాలు కూడా ఇప్పుడు చూడండి, కొన్ని రోజులు బాగా వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని రోజులు మనకు బాగా సుఖంగా వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని రోజులు దుఃఖంగా వెళతా ఉంటాయి. పూర్వం చాలా కష్టపడ్డామండి, ఇప్పుడు చాలా సుఖపడుతున్నామని చెప్పేవాళ్ళు ఉంటారు. పూర్వం మేము చాలా సుఖంగా ఉన్నామండి, ఈ మధ్యన మాకు అన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పేవాళ్ళు ఉంటారు. అది అంటే పూర్వజన్మ కర్మలను బట్టి ఎదురవుతూ ఉంటాయి మనకి. సంతోషం ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, అదృష్టం ఒక తలంపు, దురదృష్టం కూడా ఒక తలంపు. మనకి అదృష్టం అంటే పూర్వజన్మలో మనం ఏదైనా పుణ్యం చేస్తే సుఖరూపంలో వస్తుంది, పూర్వజన్మలో ఏదైనా పాపం చేస్తే దుఃఖ రూపంలో వస్తుంది. ఇది ఖర్చు అయిపోతున్నా, దిస్ విల్ పాస్ అవే, దట్ విల్ పాస్ అవే. పుణ్యం చేస్తే సుఖం వస్తుంది, అది ఉంటుందంటే అది ఉండదు, అది వెళ్ళిపోతుంది. పాపం చేస్తే దుఃఖం వస్తుంది, దుఃఖం ఉంటుందంటే దుఃఖం ఉండదు, అది వెళ్ళిపోతుంది. ఇవన్నీ సాపేక్షక సత్యాలు, వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు. అది బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా బాగా పుణ్య కార్యాలు చేశారనుకోండి, దానికి ఫలితం వస్తుంది, కానీ ఉంటుందని అనుకోకండి. ఉండేది చైతన్యం ఒకటే, బ్రహ్మం ఒకటే, ఉండేది ఎప్పుడు ఉండేది అది ఉంటుంది. ఇవన్నీ కూడా మన మనసులో ఉన్న వికారాలు. సంతోషం ఒక వికారం, దుఃఖం ఒక వికారం, పుణ్యం మనం ఏదైనా సుఖం అనిపిస్తున్నా ఉంటే ఒక వికారం, దుఃఖం అనిపిస్తున్నా ఉంటే ఒక వికారం. మనసులో కలిపి మనసు యొక్క సంబంధించిన విషయాలు, లోపల చైతన్యానికి సంబంధించిన విషయాలు కాదు. ఇది ధ్రువుడు మనకు భాగవతంలో ఘట్టం నాకు జ్ఞాపకం వస్తాను, ఈ ప్రశ్న చూస్తా అంటే, ధ్రువుడు వాళ్ళ తినతల్లి చాలా అగౌరవపరిచాడు. ధ్రువుణ్ణి వాళ్ళ తినతల్లి చాలా అగౌరవపరిచాడు. అగౌరవపరిస్తే అగౌరవం ఇలా పెనతల్లి అగౌరవపరిచిందని తల్లితోడు చెప్పుకుంటాడు. ఆశ్చర్యంటే తల్లి ఆ పెనతల్లిని తిట్టమని చెప్పడు, వెళ్ళి నువ్వు తపస్సు చేసుకోని చెప్తుంది. ఈ పెనతల్లి చేసిన అగౌరవం భరించలేకపోతున్నావు, వెళ్ళి తపస్సు చేసుకొని మంచి సలహా చెబుతుంది తల్లి. అంతేకాని పట్టికెళ్ళి మళ్ళీ పెనతల్లిని తిట్టమని ఏం చెప్పడు. సరే ఇతను బయలుదేరతాడు, తపస్సుకు బయలుదేరతాడు ధ్రువుడు. వెళ్తే నారదుడు ఎదురు వస్తాడు. నారదుడు అంటే జీవుణ్ణి నారాయణుడు కలిపేవాడు నారదుడు. నారదుడిని చాలా మంది పేచికోరు అనుకుంటారు, పేచికోరు కాదు, ఏదో రకంగా సన్నివేశాన్ని తీసుకుని ఈ జీవుని తీసుకెళ్లి నారాయణంలో కలుపుతాడు. నరుణ్ణి నారాయణంలో కలిపేవాడు నారదుడు. ఎప్పుడైనా ఏదైనా అతను చెప్పిన మాట కలహానికి దారి తీసినా అది ఒక మంచికి, గమ్యంలో ఒక మంచిని దృష్టిలో పెట్టుకునే నారదుడు చెప్తాడు. నారదుడు మహర్షి, అది మర్చిపోకూడదు. నారదుడు ఋషి, నారదుడు మహర్షి. అది మనం మర్చిపోతే నారదుని అపార్థం చేసుకుంటాం. ప్రజాసామాన్యం ఏమనుకుంటారంటే నారదుడు కలహ ప్రియుడు అనుకుంటారు. కలహ ప్రియుడు ఋషి, కలహ ప్రియుడు ఎలా అవుతాడు? సరే ధ్రువుడు తపస్సుకి వెళుతున్నాడు, ఎందుకంటే నారదుడు ఎదురొస్తాడు. ఆ ధ్రువుని బాగు చేయటానికి తపస్సుకి వెళుతున్నాడు. చిన్నతనం మనం ఏదైనా మంచి సలహా చెప్దామని నారదుడు ఎదురొస్తాడు. అబ్బాయి నువ్వేంటి ఎందుకు వెళుతున్నావు అంటాడు. ఇలా మా చిన్నతను నన్ను చాలా అగౌరవపరిచింది, నేను తట్టుకోలేకపోతున్నాను అగౌరవం. మా అమ్మతో చెప్పాను ఈ విషయం, మా అమ్మ తపస్సు చేసుకోమని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అదే గత్యంతరం, తపస్సు గత్యంతరం. అలాగని మీ పిల్లతల్లి మీద క్రోధం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు, తపస్సు చేసుకుని ముందు బాగుపడని చెప్పింది. నా తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుని నేను తపస్సుకు వెళుతున్నానని చెప్తాడు. అప్పుడు నారదుడు ఒక మంచి టీచింగ్ చెప్తాడు. నాకు ఇది సంతోషం దుఃఖం, రమణ మహర్షి గారిని ప్రశ్న అడుగుతాంటే నాకు ఇది గుర్తొస్తాను. ధ్రువుడు కాదా, ప్రతి మనిషికి పూర్వజన్మ సుకృతం దుష్కృతం ఉంటుంది. ఇప్పుడు నీకు అగౌరవం వచ్చింది కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, నీ పిల్లతల్లి అగౌరవం చేసిందని. భవిష్యత్తులో నీకు గౌరవం కూడా వస్తుంది, గౌరవం గౌరవం వెనకాల అగౌరవం వస్తుంది, గౌరవం వెనకాల అగౌరవం వస్తుంది, అగౌరవం వెనకాల గౌరవం వస్తుంది, అగౌరవం వస్తే ఎలా ఉండిపోతుంది అనుకో మళ్ళీ గౌరవం వస్తుంది, గౌరవం వస్తే ఎలా ఉండిపోదు అనుకో మళ్ళీ గౌరవం వెనకాల అగౌరవం వస్తుంది. సహజం అది, ఈ శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు గౌరవం అగౌరవం ఏదో వస్తూ ఉంటుంది అని అది. అంతే నువ్వు బాధపడకూడదు, నీ చిన్నమ్మ ఏదైనా మాటలు అంటే అని ఉండొచ్చు, నువ్వు బాధపడకూడదు. అంత మాత్రం చేసి నువ్వు కంగారు పడిపోయి నువ్వు చిన్నతనంలో ఇంటికాడ ఉన్న సుఖాలు వదులుకుని ఇంటికాడ ఉన్న పరిస్థితిని వదులుకుని ఎక్కడో అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావు అంటే మా అమ్మ కూడా నన్ను తపస్సు చేసుకోమని చెప్పిందని ధ్రువుడు చెప్తాడు. అప్పుడు నారదుడు ఏమంటాడంటే, ఇప్పుడు గౌరవం అగౌరవం అనేది భరించాలి నువ్వు, అది పూర్వజన్మ కర్మను బట్టి వస్తుంది, ఈ జన్మకి పూర్వజన్మకి అనుసంధానం అనుబంధం ఉంటుంది అని చెప్పి నువ్వు గౌరవం నీకు ఇప్పుడు అగౌరవం వచ్చింది, నీకు కొంతకాలం చూస్తే మళ్ళీ గౌరవం వస్తుంది. ప్రతి చేదు వెనకాల ఒక తీపి ఉంటుంది, ప్రతి తీపి వెనకాల ఒక చేదు ఉంటుంది, తీపి తర్వాత చేదు వస్తుంది, చేదు తర్వాత తీపి వస్తుంది. ఈ గౌరవాలు అగౌరవాలు కూడా అటువంటివి, ప్రతి చేదు వెనకాల ఒక తీయదనం ఉండొచ్చు, ప్రతి తీయదనం వెనకాల ఒక చేదుతనం ఉండొచ్చు. అంటే ఈ గౌరవాలు అగౌరవాలు అనేవి అవన్నీ తాత్కాలికాలు. ఒకవేళ నీకు అగౌరవం వచ్చిందని ఈ అగౌరవం ఎప్పుడు ఉండిపోతున్నానుకో విశ్వలు పాస్ అవ్వాలి, ఇది కూడా ప్రవాహం. ఒకవేళ నీకు గౌరవం వచ్చిందనకి గౌరవం ఎప్పుడు ఉంటుంది అనుకోకు, ఇక వ్యవహారిక సత్యాలు ఇవి కూడా వెళ్ళిపోతుంది, అగౌరవం వస్తే ఇది కూడా వెళ్ళిపోతున్నాయి అని నారదుడు ధ్రువుడితో చెప్తాడు. అప్పుడు ధ్రువుడు ఆశ్చర్యం, వాడు ప్రాక్టికల్ మ్యాన్, నువ్వు చెప్పే మాటలు ఎవరికి బాగుంటాయంటే అన్నీ వదిలేసిన వాళ్ళకి, సాధువులకి, సత్పురుషులకి, మాకు ఏమీ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి చెప్పి మహర్షి నారదుగా నేను చెప్పే మాటలు అలా ఉంది. నేను ఇప్పుడు వయసులో ఉన్నాను, నా శరీరంలో సాధువుల రక్తం లేదు, రాజుల రక్తం ధ్రువుడు చెప్తాడు. నా శరీరంలో సాధువుల రక్తం లేదు, సత్పురుషుల రక్తం లేదు, ఇప్పుడు నా శరీరంలో సాధు సహించేవాడు సాధువు. నువ్వు చెప్పే మాట నేను కాదని అంటాం లేదు, కానీ నా ఇప్పుడు నేను ఉడికిపోతున్నాను, నేను నా శరీరంలో క్షత్రియ రక్తం ఉంది, సాధు రక్తం లేదు, అంటే సహించే రక్తం ఇప్పుడు ప్రస్తుతం నా శరీరంలో లేదు, ఒకరు తపస్సు చేశాక వస్తున్నాము అందుకే ఇప్పుడు నా శరీరంలో ఉంది క్షత్రియ రక్తం, సాధువుల రక్తం అంటే సహించే రక్తం నా శరీరంలో, ఆ రక్తం లేదు, క్షత్రియ రక్తం ఉంది. ఒకవేళ నువ్వు చెప్పింది అసత్యం అంటే సత్యమై ఉండొచ్చు, మా పినతల్లి మాట్లాడిన మాటలు బాణాల్లాగా వచ్చి నా శరీరాన్ని గాయపరుస్తుంది అంటాడు. మా పినతల్లి మాట్లాడిన మాటలు బాణాల కింద వచ్చి నా శరీరానికి గాయాలు పరుస్తుంది, నువ్వు చెప్పిన మాటలు మంచివే కానీ నేను చెప్పిన మాటలు జీర్ణం చేస్తున్నాయి, జీర్ణం చేసుకోవడానికి ఇంకా నా సాధువుల రక్తం లేదు, నా శరీరంలో క్షత్రియ రక్తం ఉందని చెప్తాడు. ఇప్పుడు నారదుడు ఏమంటాడంటే, ఇవన్నీ దేహాభిమానం ఉన్నవాడు, దేహాభిమానం నీకు నిజంగా లేదనుకో నీ చిన్నమ్మ మాట నీకు ఏమీ చెయ్యవచ్చు, నీకు దేహాభిమానం ఉంది కాబట్టి నీ పెనుకలు మాటలు బాణాలు లాగా తగులుతున్నాయి. దేహాభిమానం ఉన్నవాడికి ఈ మాటలన్నీ కూడా, దేహాభిమానం లేని వాడికి నీ పెనుకల మాటలు నిన్నేం చేస్తాయి అని అంటాడు. ఎవరు నారదు? అంతకే కదా నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను అంటాడు ధ్రువుడు. ఆ డైలాగ్ చూడండి, అంతకే కదా అంటే కరెక్ట్ నారదుడు చెప్పింది, దేహాభిమానం నీకుండదు, నీకుంది కాబట్టి నీ పిన్ని నీ చిన్నమ్మ చెప్పిన నీ పిన్ని చెప్పినటువంటి మాటలు నీ గాయాల కింద తగులుతున్నాయి. అదికే కదా దేహాభిమానం పోగొట్టుకోవాలి కదా, దేహాభిమానం ఉందని చెప్పి ఆ గాయాలు ఉంటాయి కదా, దేహాభిమానం పోతే మీరు చెప్పింది రైతే మహర్షి అని చెప్తాడు. ఎవరు? ధ్రువుడు చెప్తాడు. ధ్రువుడు చెప్పినటువంటి విషయాలని నారదుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు, ఆ మంత్రాన్ని చేయమని చెప్తాడు. ధ్రువుడు తపస్సు చేశాడు, తరించాడు, నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమంటాడంటే, సరే అతను ఏమంటాడంటే, నాకేం అక్కర్లేదు, నాకు మోక్షమే కావాలి, శాంతి కావాలి అని అతను కోరుకునేది సహజంగానే కోరుకుంటాడు. నీకు పరలోకంలో నువ్వు పొందవలసింది పొందుతావు, ఈ లోకంలో కూడా నువ్వు భాగం అనుభవిస్తావు, నీ రాజ్యం నీకు వస్తుంది అని ఆయన వరమిస్తాడు. ఎవరు? నారాయణ గారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వరమిస్తే నాకెందుకు అయ్యో భోగాలు అంటే, అది చిన్నతల్లి అవమానాలు ఇవన్నీ మర్చిపోయాడు. అప్పుడు అరణ్యవాసానికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు, తపస్సు చేయడం వల్ల పవిత్రుడు అయ్యాడు. నాకేది మంచిదో నాకంటే ఎక్కువ నీకే తెలుసు, నాకేం భోగకాంక్ష ఏమి లేదు, ఈ తపస్సు చేసిన తర్వాత నేను పవిత్రుని అయ్యాను, నాకేం భోగకాంక్ష ఏమి లేదు, అంటే నాకేం భోగాలు అక్కర్లేదు అని ఏదో నేను ఏ పరమస్థితి, నేను నాకు పరమస్థితి ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, ఆయన నువ్వు నాకు దర్శనం ఇచ్చాక నాకింకా ఈ భోగాల మీద నాకేముంటుంది అని భగవాన్కి నాకేముంటుంది, పరమేశ్వరుడు దర్శనం ఇచ్చిన వాడికి ఇంక భగవాన్కి ఏముంటుందని ధ్రువుడు చెప్తాడు. అప్పుడు నారాయణుడు ఏముంటాయంటే, నీ స్థితి నువ్వు చెప్పింది కరెక్టే, నీకు భోగం అక్కర్లేదు, నేను ఇస్తున్నాను కాబట్టి అనుభవించు అంటాడు. అంటే ఒంటి మీద ఉన్నది తప్పదు, మీరు అది గ్రహించండి. నీకు భోగకాంక్ష, నీకు భోగకాంక్ష ఉందని అంటాం లేదు, కానీ భోగాలు నేను ఇస్తున్నాను కాబట్టి అనుభవించు, కానీ నువ్వు పొందవలసిన వస్తువు మటుకు పొందుతావు. నువ్వు నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు భోగాలు అనుభవించు, కానీ నువ్వు పొందవలసిన వస్తువు మటుకు అసలు వస్తువు, ఆ సత్య వస్తువు మటుకు నువ్వు దానికి దూరం అవ్వు. అది పొందవలసిన మట్టికి అల్టిమేట్ గా నువ్వు పొందుతావు. అంచేది నువ్వు ఏం భయపడక్కర్లేదు. నువ్వేదో మాయలో పడిపోతానని భోగాలని పెంచడం వల్ల మాయలో పడిపోతానేమో నువ్వు అనుకోక్కర్లేదు. ఏంచేది నీ కోరిక వల్ల నువ్వు భోగాన్ని పెంచడం లేదు, నేను ఇస్తాను కాబట్టి అనుభవించు. ఇది నేను మాయలో గెంటదు అని నారాయణుడు చెప్పాడు. సరే ఇదంతా భాగవతంలో కదా, అది విడిచిపెట్టండి. ఇదంతా భాగవతంలోని విషయం. ఇప్పుడు నీకు ఇంటికి ఎందుకు చెప్తున్నాడంటే, ఆ దేహ ప్రారంభంలో భోగం అనుభవించవలసి ఉంది. అతను ఏదో తినతల్లు అంత కాబట్టి ఆ భోగకాంక్ష ఉన్నమలాని, రాజ్యకాంక్ష ఉన్నమలాని, లౌకిక ఆ కాంక్షలు ఉన్నమలానే ఆ తినతల్లి అన్న మాటలు గాయపరిచినాయి. కానీ అతనికి ఆ భోగకాంక్ష లేనప్పుడు, దేహవాసన లేనప్పుడు, దేహాభిమానం లేనప్పుడు తినతల్లి మాటలు అతను ఏం చెయ్యు. అవి ఉండ కాబట్టి అక్కడ నారాయణుడు గ్రహించాడు కాబట్టి అనుభవించు అన్న భోగాలు కూడా నువ్వు అనుభవించు, రాజ్యాన్ని కూడా అనుభవించాడు. ఇది నారాయణ, ఇది భగవంతుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది అంతా వికారాలది. ఏది ఆ మనస్సులో సంతోషం కూడా ఒక వికారం. అంటే మీరు ఏదైనా పూర్వజన్మలో పుణ్యం చేసినప్పుడు మీకు ఏదైనా సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. అది కూడా జ్ఞాపకం ఉంచుకొని మీకు సుఖం అనిపించి, భౌతికమైన సుఖం అనిపించేటప్పుడు ఇది ఎప్పుడు ఉంటుందని అనుకో, దిశ్చిల్లాల్సి బాధలు ఇది కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీకు దుఃఖం వస్తూ ఉంటుంది, ఇది మంత్రం, ఇది ఇది కూడా వెళ్ళిపోతుంది. దిశ్చిల్లాల్సి పాస దుఃఖం వస్తే ఎప్పుడు ఇలా ఉంటుందని అనుకోకండి, సుఖం వస్తే ఇలా ఎప్పుడూ ఉంటుంది అనుకోకండి. ఆ దేహమే ఎప్పుడు ఉండదు కదా, దేహమే ఎప్పుడు ఉండదు కదా. మరణం వచ్చేటప్పుడు దేహం తోటి మనం ఏర్పడుతుంది. జ్ఞానం వస్తే అజ్ఞానంలోంచి వేరిపడిపోతాం, మరణం వస్తే దేహంతో వేరిపడిపోతాం. ఇది బాగా పెట్టుకో, జ్ఞాపకం పెట్టుకో. మనకు ఏదైనా జ్ఞానం వచ్చిందనుకోండి, వెంటనే అజ్ఞానంతో సెపరేట్ అయిపోతాం. కానీ మరణం వచ్చినప్పుడు అజ్ఞానంతో సెపరేట్ అవ్వం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దేహంతో సెపరేట్. చనిపోవటం వేరు, జ్ఞానం రావటం వేరు. మనకు మరణం వచ్చిందనుకోండి, మరణం వస్తే అజ్ఞానంలోంచి బయటపడం, దేహం ఈ దేహంలోంచి బయటపడతాం. జ్ఞానం వచ్చిందనుకోండి, దేనితో బయటపడతాం, అజ్ఞానంలోంచి బయటపడతాం. ఎందుకంటే ఈ లోపల ఉన్న చైతన్యానికి దేహం అక్కర్లేదు, ఈ గౌరవాలు అక్కర్లేదు, అగౌరవాలు అక్కర్లేదు చైతన్యానికి. ఈ లోపల ఉన్న అహంభావన తీసి, లోపల ఉన్న వ్యక్తి భావన అహంభావన. ఇప్పుడు మీరు ఎక్కడున్నా, పాలకొల్లో ఉన్న ఇబ్బంది లేదు, భీమవరంలో ఉన్న ఇబ్బంది లేదు, మెడ్రాసులో ఉన్న ఇబ్బంది లేదు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న ఇబ్బంది లేదు. అరుణాచలం మీ దేహం ఎక్కడుందన్న ప్రధానం కాదు, అరుణాచలాన్ని స్మరించుకోండి. మనస్సు ఎక్కడ ఉండే ప్రధానం అని నేను మీ చాలా మీటింగ్లో చెప్తున్నాను. అరుణాచలంలో ఉండి కాకినాడని స్మరించుకునే బదులు కాకినాడలో ఉండి అరుణాచలాన్ని మరించుకోవడం మంచిది. ఎందుచేతంటే ఇందులో రహస్యం ఉంది. మాలిన్యం శరీరంలో లేదు, మనస్సులో ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. మాలిన్యం అసలు శరీరంలో లేదు. శరీరానికి ఈ శరీరం పోతున్నది, లోపల మనస్సుకి ఇంకో దేహం వస్తుంది. ఆ మనస్సులోన మాలిన్యం, మనస్సులోని మాలిన్యాలు దేహం లేకుండా ఎక్స్ప్రెస్ అవ్వం. ఈ సిద్ధాంతం, మన మనసు ఏదైనా మాలిన్యం ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరు మీకు ఎవరినైనా తిట్టాలి ఉందనుకోండి, దేహం ఉంటేనే కానీ తిట్టలేరు. మీకు ఏదైనా సినిమా చూడాలనుకోండి, కోరిక మనస్సులో వచ్చినా దేహం లేకపోతే చూడలేదు. మాలిన్యం మనస్సులో ఉంది కానీ దేహంలో లేదు, దేహంలో మాలిన్యం లేదు. మీ దేహం చాలా అందంగా ఉందనుకోండి అనుకోండి, మాట్లాడుతుంది. మీ దేహం బాగా ఆరోగ్యంగా ఉందనుకోండి, మీకేం మోక్షం రాదు. ఆరోగ్యంగా ఉంటే యాత్ర, లోకయాత్ర బాగా వెళ్ళిపోతుంది. అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యంగా చనిపోతారు. మోక్షం ఎవరికి వస్తుందంటే, స్వభావం ఎవడైతే తన స్వభావాన్ని వాడు బాగుపరుచుకున్నాడో వాడికి మోక్షం వస్తుంది. ఎవడైతే తనలో తన మారు మనస్సు పొందాడే వాడికి మోక్షం వస్తుంది. అందుకని దేహాన్ని బట్టి ఎవరికి మోక్షం రాదు, స్వభావాన్ని బట్టి మోక్షం వస్తుంది. అంచేత మాలిన్యం దేహంలో లేదు, మాలిన్యం ఎక్కడుంది, మనస్సులో ఉంది. అంటే భగవంతుణ్ణి నిరంతరం అరుణాచరిస్తాడో రాముడో మరొకడో మరొకడో ఒక ఇష్ట దేవతను మీరు పెట్టుకుని, లేకపోతే భగవంతుడు విష్ణువో లేకపోతే శివుడో మరొక ఏదో దేవతా పురుషుడు కానీ మీ గురువును కానీ నిరంతరము మనస్సుతో మరించడం వల్ల మనస్సులోని మాలిన్యం బయటకు పోతుంది. మనస్సులోని మాలిన్యం ఎప్పుడైతే బయటకు పోయిందో వాడికి పునర్జన్మ రాదు. పునర్జన్మ ఎవరికి వస్తుంది, మనస్సులోని మాలిన్యానికి వస్తుంది. ఎంచేది పునర్జన్మ వస్తుంది, మనస్సులోని విషయం బయటికి ఎక్స్ప్రెస్ అవ్వాలంటే దానికి ఏదో మ్యాటర్ ఉండాలి. మ్యాటర్ లేకుండా అది ఎక్స్ప్రెస్ అవ్వదు. నేను ఏదైనా వస్తువు చూడాలని నాకు మనస్సులో కోరుకుందనుకోండి, కళ్ళు లేకపోతే చూడలేం. కళ్ళు ఉంటే చూడగలను, కానీ కోరిక మనస్సులో లేదు. కానీ కళ్ళు లేకపోతే ఆ వస్తువుని చూడలేదు. అంటే మ్యాటర్, మనస్సులో నా కోరిక వ్యక్తం అవ్వాలంటే మ్యాటర్ ఉండాలి కాబట్టి. అంటే మనస్సులోని మాలిన్యానికి పునర్జన్మ వస్తున్నా, కానీ లోపల చైతన్యానికి పునర్జన్మతో సంబంధం లేదు. మాలిన్యం మనస్సులో ఉంది. అంటే మనస్సుని ఈశ్వరుడి పాదాలకు సమర్పించి నిరంతరం ఈశ్వరుని స్మరిస్తాంటే, ఈశ్వరుడికి ప్రీతి కలిగే పని చేస్తాంటే, ఈశ్వరుడి యొక్క నామాన్ని స్మరించుకుంటాంటే, లేదా ఈశ్వరుడు నిరంతరము మాట్లాడితే ఈశ్వరుడు గురించి మాట్లాడటం, లేకపోతే ఈశ్వరుని స్మరించటం, ఈశ్వరుడు యొక్క గాథలు చదువుకోవటం, అంటే ఈశ్వరుడు యొక్క అవతార పురుషుడు రాముడు కృష్ణుడు వాళ్ళ యొక్క అవతార పురుషుల యొక్క వాళ్ళ గాథలు స్మరించుకోవటం, వాళ్ళ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, వాళ్ళ నామాన్ని స్మరించుకోవటం, వాళ్ళ గాథలు స్మరించుకోవటం, వాళ్ళు చెప్పిన మాటలను స్మరించుకోవటం, ఇలా నీ జీవితం గడవదా గడవదా గడవా. నువ్వు మాలిన్యంలోంచి బయటకు వస్తావు. మాలిన్యంలోంచి ఎప్పుడు బయటకు వచ్చావు అప్పుడు నీకు మళ్ళీ పునర్జన్మది రాదు. ఇంటికోయ్యా మనస్సుతోటి భగవంతుడితో అనుబంధం పెట్టుకో. సంతోషం వచ్చినా తట్టుకోలేకపోతున్నావు, దుఃఖం వచ్చినా నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అవి నేర్చుకోవాలయ్యా, తట్టుకోవడం నేర్చుకోవాలి. దానికి సత్పురుషుడు సహవాసం చేయడం కోరి కంపెనీ అవసరం. శాస్త్రం ఏం చెప్తుందంటే నీకు ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత లేని వాడితో సహవాసం చేయమని. మనం ఏదైనా ఎవరైనా చెప్తే శ్రద్ధగా వినొచ్చండి, కానీ ఆ మాట కరెక్ట్గా అయినా ఇప్పుడు అందులో కొట్టుకెళ్ళకూడదు. బాగా అర్థం చేసుకోండి, మనం ఎవరైనా చెప్తే శ్రద్ధగా మాటలు వినొచ్చు, కానీ ఆ మాట కరెక్ట్గా లేదనుకున్నప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళకూడదు మనం. అప్పుడు మన వివేకం అవసరం. ఇక్కడ ఎందుకు భగవాన్ చెప్పింది ఏంటంటే, మీకు 80 సంవత్సరాలు భక్తి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ సాధన సంతోషాన్ని కట్టుకోవడం, దుఃఖాన్ని కట్టుకోవడం, అవి కట్టుకోవాలి. 80 సంవత్సరాల వయసు వచ్చింది మనకి, ఇంక ఎలా అయినా 2-3 ఏళ్ళలో చచ్చిపోతాం కదా, ఇంకా కట్టుకోవడం ఎందుకు అని అనుకోకండి. బాగా అర్థం చేసుకోండి సర్దు. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చేసింది, మన జీవితానికి 5 గంటల టైం వచ్చింది, ఇంకో గంటలో ఎలాగే అస్తమిస్తాం కదా, ఇంకో గంటలో అస్తమించేటప్పుడు ఇంక ఈ గొడవ ఎందుకు, ఇంకా చచ్చిపోవటాలు ఈ గొడవలన్నీ ఎందుకు. వయసు వచ్చేసింది, ఇంకో 2-3 సంవత్సరాలు చచ్చిపోతాం మనం, ఇది ఈ సంతోషాన్ని ఈ దుఃఖాన్ని నిగ్రహించుకోవడం ఈ గొడవలు ఎందుకని ఇలా అనుకోకండి. ఇప్పుడైనా సాధన ప్రారంభం. ఇంకేత మీరు ఈ 2 సంవత్సరాలే బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారు. ఈ శరీరం పోయితే కొత్త శరీరం వస్తుంది, ఆ కొత్త శరీరంలో మళ్ళీ 100 ఏళ్ళు బతకాలి. మీరు శరీరం ఆగిపోతుంది కానీ జీవితం కంటిన్యూ అవుతుంది. అంటే మీరు ఇంకో 2 సంవత్సరాల్లో చనిపోతారనుకోండి, ఈ 2 సంవత్సరాల్లో సాధన చేసినా ప్రతి జన్మలో కూడా జీవించాలి కదా. శరీరం మారుతుంది కానీ జీవించడం తప్పదు మీకు. అప్పుడు మీకు తట్టుకునే శక్తి వస్తుంది. ఎప్పుడైతే మీకు సాధన చెయ్యాలని మీకు సంకల్పం కలిగిందో వేస్ట్ చేయకండి, వెంటనే సాధన ప్రారంభించండి. సపోజ్ ఇంకో 10 రోజుల్లో చనిపోతారనుకోండి, మీరు ఈ 10 రోజుల్లో ఎలాగే చనిపోతాను కదా, ఇంకా రామ అనుకోవటం ఎందుకు, కృష్ణ అనుకోవటం ఎందుకు అని అలా అనుకోకండి. ఈ 10 రోజులు సాధన చేయండి. ఈ 10 రోజుల సాధన రాబోయే జన్మకు ఉపయోగపడుతుంది. అంటే మీ చనిపోయినప్పుడు శరీరం ఆగిపోతుంది కానీ జీవితం ఆగదు. ఇంకా జీవించాలి మనం. ఎప్పటి వరకు జీవించాలి? బ్రాహ్మీ స్థితి బ్రహ్మానుభవం కలిగే వరకు, అమృతత్వం అంటే మరణం లేని స్థితిని పొందే వరకు, అమృతత్వం పొందే వరకు, మోక్షం పొందే వరకు, పూర్ణస్థితిని పొందే వరకు ఇలా జీవిస్తూనే ఉండాలి. అంటే నీకు వయసు అడిపోయింది కదా, ఇంకో 6 మాసాలు ఎలాగా చనిపోతాను కదా, ఇంకా సాధన ఎందుకని ఒకప్పుడు మొదలుపెట్టు. ఇప్పుడు మొదలు పెడితే రాబోయే జన్మడి సాధన అంతా నీకు ఉపయోగపడదు. ఈ సంతోషం వచ్చినప్పుడు గర్వం రాకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా నువ్వు అలా బ్యాలెన్స్ చేసుకుంటే అది కూడా సాధన అనుకో. అలా చేసుకుంటే నెమ్మదిగా మీకు తెలియకుండా వీటికంటే అతీతంగా ఉన్నటువంటి ఈ ద్వంద్వాలకి, ఈ ద్వైతానికి అతీతంగా ఉన్నటువంటి ఆ మహాశాంతిలోకి, ఆ మహావెలుగులోకి మీకు తెలియకుండానే నువ్వు వెళ్ళటం కాదు, మీకు తెలియకుండా నెమ్మదిగా జారిపోతావు ఎక్కడికి, ఆ మహావెలుగు. అనటం తెలిసి పడటం కష్టం. అనుగ్రహం, దేవుడి అనుగ్రహం అన్నవాళ్ళకి రాదు, పడ్డవాళ్ళకి వస్తుంది. ఆ మాటలు పడ్డవాళ్ళకి వస్తున్నది. మనం ఏం చేయాలంటే మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, జ్ఞాపకం పెట్టుకునే విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏం చేస్తామంటే అక్కర్లేని విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటాం, మనకు ఉపయోగం లేని విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటాం, మనకు ఉపయోగపడే విషయాలు మర్చిపోతా ఉంటాం, కళ్ళకిందులు చేస్తాం. మర్చిపోయే మాట మర్చిపోయి, మనకు ఉపయోగపడే మాట ఎప్పుడు మన బ్రెయిన్లో పెట్టుకోవాలి, మన పుస్తకంలో పెట్టుకుంటాం. మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు ఏదో సాయి ప్రసాద్ గారు ఏదో రాసేసుకుంటున్నారు, మంచిగా రాసుకోవడం మంచిదే, అది కొంతమంది మంచిదే, కానీ అది మెదడులో పెట్టుకోవాలి. పుస్తకంలో పెట్టుకున్నానికంటే నోట్బుక్లో పెట్టుకోవడం మంచిది, అది మెదడులో పెట్టుకుంటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మందు పిల్లలు కొనుక్కున్నామండి, జేబులో పెట్టుకున్నామండి, నోట్లోకి నిండా ఉండే ఏం ఉపయోగపడి, నా జేబులో ఉన్నాయి, నా జేబులో మందు పిల్లలు ఉంటే నిండాపోయినా పర్వాలేదు అనుకుంటే ఉన్నమాట నిజమే, నా జేబులో మందు పిల్లలు ఉన్నమాట నిజమే, కానీ నేను నిండను. అయితే జేబులో ఉన్న బిళ్ళ నాకు ఉపయోగపడుతుందే, ఉపయోగపడాల పుస్తకాలు రాసేసుకున్నాం, నోట్బుక్లు రాసేసుకున్నాం అంటే ఏం ప్రయోజనం? పుస్తకంలో కాదు, మీరు దాచుకోవాల్సిన మస్తకంలో దాచుకోవాలి. అలాగని పుస్తకంలో ఉండకూడదు అంటారు. నువ్వు సేవ చేసిన ట్యాబ్లెట్ నీకు ఉపయోగపడుతుంది, కానీ జేబులో ఉన్న ట్యాబ్లెట్ ఉపయోగపడదు. అలాగే నువ్వు రాసుకున్నది నీకు ఉపయోగపడదు, మంచిదే రాసుకోవటం, అది నువ్వు ఇంటికి వెళ్ళి స్మరించుకుని బుర్రలో పెట్టుకోవాలి, నీ మెదడులో పెట్టుకోవాలి, అప్పుడు అది పని చేయటం ప్రారంభం. ఏం చెప్తారంటే సాధకుల లక్షణం ఏంటంటే చేసే స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో బహు మెలకువగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు అంటే మీకు ఏదైనా ఒక చిన్న కష్టమైన మాట మిమ్మల్ని అన్నాననుకోని మీరు తట్టుకోలేరు, అది మీకు వేడొచ్చేస్తుంది, చల్లగా ఉండదు, అంటే మీకు సాధనా బలం లేదన్నారు. ప్రహ్లాదుడు శరీరం మీద నిప్పులు వేస్తే ఎర్ర కసిపోతుంది ఏంటంటే, నువ్వు నిప్పులు వేసావు కానీ చల్లగానే ఉంది నాకు అంటాడు. ఈ నిప్పు నాకు ఎలా ఉంది, చల్లగానే ఉంది, నువ్వు నిప్పులు వేసావు అంటే నా శరీరం కాలిపోతుందని, లేకపోతే నా మనసు వేడెక్కిపోతుందని నిప్పులు వేస్తున్నావు, నా శరీరం చల్లగానే ఉంది, కూల్గా ఉంది అంటే సాధనా బలం, భక్తి బలం, అవి వాళ్ళు నిజమైన భక్తి. అసలు ఇంకోటి భగవంతుడి అంది మనకు నిజమైన విశ్వాసం ఉంటే, భగవంతుడి అంది సజీవమైన విశ్వాసం ఉంటే, భగవంతుడి అంది ప్రేమ ఉంటే ఆయన రక్షణ ఎప్పుడు ఉంటుంది మనకి, ఆయన గురి కింద ఉంటాం మనం. ఇలా పాండవుల జీవితంలో మహాభారతంలో ఎన్నో ఘట్టాలు మనకు కానీ, రాజ్యం చేస్తున్నా, అరణ్యవాసంలో ఉన్నా, ఎక్కడున్నా కృష్ణుడితో పరమాత్మతోటి, ద్రౌపది కానీ పాండవులు కానీ అనుబంధం ఎప్పుడు విడిచిపెట్టలేదు. అందుకే కృష్ణుడు మరణించినప్పుడు
దేవుడు చనిపోయాడని అర్జునుడు చెప్పలేదు. అన్నగారు ధర్మరాజుడు మన అమ్మ పోయింది అన్నాడు, అది వాడు అన్నాడు. ఇది గ్రహించండి, పాదాలు కొన్ని తప్పులు తెలియదు చేశారు, కానీ వాడు భక్తిలో మటుకు శంకించడానికి లేదు, భక్తిలో పొరపాటు లేదు. వాళ్ళు అరణ్యవాసంలో చేస్తుంటే రామ మహర్షి ఏరియాలో తిరుగుతూ ఉంటారు. వాడు రామ మహర్షి ఈ భారతంలో వస్తుంది కదా, ఆ రామ మహర్షి ఏరియాలో అంటే అతని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు ఉంది, ఆ చెట్టు పళ్ళు ఉన్నాయి. ఆ చెట్టు పండు తిన్నవాడికి వాడు ఎంతకాలం తీస్తే అంతకాలం వాడు మంచినీళ్ళు తాగక్కర్లేదు, అన్నం తినక్క. ఆ చెట్టు యొక్క ఫలం అట్లా, ఆ చెట్టు పండు మనం తింటాం అనుకోండి, ఎంతకాలం జీవించినా అన్నం తినక్కర్లేదు, మంచినీళ్ళు తాగక్క. అంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఆ చెట్టు ఆ పండు ఎవడైతే తిన్నాడో వాడికి ఆకలి ఉండదు, దాహం ఉండదు. కానీ షరత్ ఏంటంటే ఆ కాయ కిందకి రాలినప్పుడు తినాలి, కానీ మనం కాయని కొట్టి తినకూడదు. ఇది పాండవులకు ఎవరో చెప్పారు, ఏమి ఆ కాయ తింటే నీకు అరణ్యవాసం చేయాలి కదా, టైంకి భోజనం ఉంటుంది, భయదనం ఉండకపోతుంది, ఆ కాయ తినేయండి. కానీ అది రాలి తినే తినాలని రాకుండా తినకూడదు అని రూల్ ఆయన తెలియదు, అది తెలియదు పాపం. తెలియతే వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి కాయని కొట్టేశారు. అంటే ఈయన అరణ్యవాసం కదా, టైంకి భోజనం ఉంటుంది ఉండకపోతుంది, మనం ఈ కాయ తినేద్దాం, వెళ్ళి కాయని కొట్టారు. తెలియదు చేసిన పని, భక్తిలో దోషం లేదు వాళ్ళకు. ఇది ఎవడైనా రమ మనసు చెప్పాడు, నీ ఆశ్రమంలో పలానా పాండవులు ఎవరు వచ్చారు, ఎవరు వచ్చి కాయను కొట్టి తినబోతున్నారు, కాయను కొట్టేశారు కింద పడుతుంది. ఆయనకు ఎవరికి ఆ రామ మహర్షి మన ఆశ్రమంలోకి వచ్చాడు, ఆ దానం కలదు పంటే వాళ్ళు తింటే పర్వాలేదు, పండు రాలితే వాళ్ళు తింటే మనకు అభ్యంతరం లేదు, పండుగ కొడతారా, చెట్టును కొడతారా అని కోపం. కాబట్టి రామ మహర్షి వస్తున్నాడు వెళ్ళిన సరే, వీళ్ళకి ఏం తెలియలేదు, ఏం చేయలేదు తెలియలేదు. అప్పుడు పరమాత్మ వస్తున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, పాండవుల దగ్గర రాలేదు, రామ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఈయన బయలుదేరుతున్నాడు, పరమాత్మ ఇచ్చాడు మన దగ్గరికి, ఆయన గౌరవిస్తాడు. అంటే రామ మహర్షికి కృష్ణుడి యొక్క వైభవం ఎందుకు తెలియకుండా ఉంటుంది, నారాయణుడు యొక్క వైభవం తెలుగు మహర్షి ఎందుకు ఉంటాడు. ఆయన నిజంగా మహర్షి, ఆ టైం కోపం వచ్చింది, చెట్టును కొట్టాడు అంటే ఒక మనం సరస పెట్టాము, సరసను ఉల్లంఘించారని కోపం వచ్చింది అంతే. కానీ పరమాత్మ వస్తాడు, పరమాత్మను గౌరవిస్తాడు, అంత కోపంలో కూడా గౌరవిస్తాడు అని ఆశ్చర్యపడి అంతకు వాడు ఋషి, సరే వెళుతంటే నేను కూడా వస్తానండి, మీరు కూడా వస్తానంటే అంతకంటే ఏం కావాలి, పాదపూజ చేశాడు, అన్ని చేశాడు, గౌరవించాడు, పరమాత్మ మన ఇంటికి వచ్చాడని గౌరవించాడు. గౌరవించి సరే రోమ మహర్షి కూడా అసలు సంగతి ఏంటో కృష్ణుడికి తెలుసు, ఈ పాండవులను చెప్పించడానికి వెళుతున్నాడు. చెప్పించడానికి వెళితే వాళ్ళు పాండవులను తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు ఎవరికి, ఈ రోమ మహర్షికి ఒకళ్ళు తెలిసే ఉండొచ్చు. సరే ఇతను కూడా వెళతా ఉంటాడు, ఎవరు పాండవులను కూడా చెప్పించగల శక్తి ఆయన కొందరు రామ మహర్షికి. సరే ఈ కృష్ణుడు రామ మహర్షి వస్తారు, వచ్చి ఆ కృష్ణుడు తెలియచేట్లు చూడండి, ఎవరలా పడ్డాడు, ఎవరు భగవంతుడు పాండవుల పాదాల మీద పడ్డాడు. ఈ రామ మహర్షి మతిపోయి ఇదేంటరా, ఈయన చెప్పించడానికి మనం వస్తాంటే ఇదేంటి, ఆడి పాదాల మీద పాండవులు కంగారు పడుతున్నారు, ఏంటి వాడి పాదాల మీద మనం పడాలి, మన పాదాల మీద ఈడి వాళ్ళు కంగారు పడిపోతున్నారు. అప్పుడు ఇలా సైకి చేశాడు, దీనికి ఒక కారణం ఉంది, మీరు కంగారు పడతారు అంటే దేవుడి చేత ధనం పెట్టింది కూడా వాళ్ళు కంగారు పడిపోతున్నాడు, ధర్మరాజు కూడా కంగారు పడిపోతున్నాడు. అప్పుడు సైజు చేశాడు, కంగారు పడకండి, నేను ధనాలకు నీకు నమస్కారం పెట్టడానికి కారణం ఉంది అంటే క్రైసిస్ మేనేజ్మెంట్. రోమ మహర్షి చల్లారు పడుతుంది, అందరి పదాలు వర్త పెట్టి పడిపోతున్నాడు, వాళ్ళు కంగారు పడుతుంది, ఇలా కళ్ళు కళ్ళు ఇలా పెట్టి ఇలా చూపిస్తాడు కంగారు పడకన్నాడు. అయితే రోమ మహర్షి మతి లేదు, ఏమో ఇది ఎంత గొప్ప వాళ్ళు, పరమాత్మ నమస్కారాలు పెడుతున్నాడు, ఆయన పడిపోయింది పాదాలు, ఆయన చేత పాదాలమైన రామ మహర్షి చేత కూడా నమస్కారం పెట్టించడం కోసం కృష్ణుడు చేసిన ఎత్తికడు దీన్ని చేత అంటారు, రాజకీయ చేత ప్రారంభం పెట్టించుకుని వాళ్ళకి మనం శాతం ఏమిటంటే ఆ పండు మీరు తినేయండి, రూలు ఉన్నమాట నిజమే, ఆ రూలు రాజకీయం కానీ ఇక్కడ తినకూడదు, కానీ ఆ పండు తినటం వల్ల మీకు మీరు కొట్టి తిన్నప్పటికీ ఆ పండు మీకు ఆ పండు రావటం వల్ల ఏ ఫలితం వస్తుందో ఈ పండు మీరు తినండి అని ఆ దగ్గరుండి వాళ్ళకి ఏదో పండు తీసింపజేశాడు ఎవడు, కృష్ణుడు. అది కృష్ణ మాయ. చివరికి వాడికి అరణ్యవాసంలో ఆకలి లేదు, దాహం లేదు, దీన్ని ట్యాక్స్ అంటారు. అంటే చెప్పడానికి వస్తున్నవాడు చేత నమస్కారం పెట్టించాడు వాడు దేవుడు. ఎంతో కొంత సాధన నువ్వు చేస్తూ ఉంటే అంటే నీకు వచ్చిన కష్టకాలను నిగ్రహించుకుంటే, రాగద్వేషాలను నిగ్రహించుకుంటే ఎప్పటికప్పుడు నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటా అంటే నీకు జారిపోతావు. అంటే నువ్వు మనస్సమాధానం పొందుతాంటే మనకు అదృష్టం వస్తాం, దురదృష్టం వస్తూ ఉంటుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, అన్ని ప్రకృతి విషయాలు అనేది లోపల చైతన్యానికి దీనికి ఏమి సంబంధం లేదు. నువ్వు మనస్సమాధానం పొందడం కనుక నేర్చుకుంటే నీకు తెలియకుండా నువ్వు ఆ శాంతిలో హృదయ గుహలో ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ జారిపోతావు. ఈ జీవుడు ఈ జీవుడిని ఎవడో ఎంతక్కర్లేదు బలవంతాన్ని అనకాడ, ఎవడైతే ద్వంద్వాలను నిగ్రహించుకుంటున్నాడో, ద్వంద్వాలని నిగ్రహించుకుంటున్నాడు, ఈ స్తోత్రాన్ని నిండని స్థితిని ఎవడైతే సమానంగా తీసుకుని ఎవడైతే తను తను కంట్రోల్ చేసుకుంటున్నాడో వాడికి తెలియకుండా వాడు జాడి బల్ల మీద పిల్లలు ఎలా జారుతా ఉంటారో ఆ వృద్ధ మహా వెలుగులోకి లోపల చైతన్యంలోకి పరమాత్మ ఎక్కడైతే నివాసంగా ఉన్నాడు అక్కడికి జారిపోతూ ఉంటాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఉపాధిని బట్టి జ్ఞానం రాదు, ఉపాధిని బట్టి జ్ఞానం రాదు, స్వభావాన్ని బట్టి జ్ఞానం. ఒక మనిషిని తీసేటప్పుడు ఆ మనిషి రంగు వాడు పొట్టిగా ఉన్నాడు, వాడికి దగ్గర ఎంత ఉండే, వాడికి చదివి ఎంత ఉండే, అలా వాడి స్వభావం ఇచ్చుకోండి. ఏ మనిషి మీరు చూస్తున్నారు అనుకోండి, వాడి వాడి కులం ఏంటి, వాడు మొత్తం ఏంటి, అలా కాదు మీరు చూడండి వాడి లోపల స్వభావం. ఆ ఉపాధిని బట్టి, మీకున్న ధనాన్ని బట్టి, మీకున్న చదువుని బట్టి, మీకున్న గౌరవాన్ని బట్టి మీకు మోక్షం కాదు, మీ స్వభావాన్ని బట్టి. కృష్ణుని జిజ్ఞాసలో చెప్తాడు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు. ఇది కామన్. దీని గురించి దుఃఖం ఎందుకు, బాధ ఎందుకు, టైం ఎందుకు వేసి చేసుకుంటున్నాం, అసలు వస్తుంది చేసుకోవడానికి. ఇప్పుడు ఎవడైనా పుడితే, మీ ఇంట్లో ఎవడైనా పుడితే వాడు చావు ఏదో రోజు, ఆ రోజు నిర్ణయం చావు చచ్చిపోయే రోజు నిర్ణయం. మీ ఇంట్లో ఎవడైనా చనిపోతే అలా ఉంటాడనుకో, ఎక్కడ కొనపడతాడు. ఈ రెండు కామన్, ఈ రెండు కామన్. చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు, అది కామన్. దాని గురించి నువ్వు తలకాయ పాడు చేసుకోకు. ఈ హృదయంలో బ్రాహ్మణి బ్రహ్మమును అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి, నువ్వు ప్రయత్నం చేసి దీని గురించి నువ్వు టైం వేస్ట్ చేసుకో. నీ గురించి నువ్వు ఒక అంచనా వేసుకోవాలి, ఇతరులు నిన్నేమనుకుంటున్నారని కాదు, నీ గురించి నీకు ఒక అంచనా ఉండాలి. ఇతర వాళ్ళు ఎవరైనా నీ పొగిడితారనుకో, పొగిడితే నీకు ఏదో వికారం వస్తామనుకో, దాని వల్ల కూడా నీ లోపల సహజ స్థితికి దూరం అయిపోతుంది. ఎవరైనా నీ నిందిస్తున్నారనుకో, నిందించడం వల్ల కూడా నీకు వికారం వస్తామనుకో, దాని వల్ల కూడా నీ సహజ స్థితికి ఇలాగ దూరం అయిపోతున్నావు, అలాగే దూరం అయిపోతున్నావు. వాటిని నిగ్రహించుకుని, వాటిని నిమిర్చుకునే శక్తి ఉంటుంది నీ లోపల. నిజానికి నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నం తింటారనుకోండి, అది మీకు జీర్ణం అవ్వదు అనుకోండి. జీర్ణమైన అన్నం మిమ్మల్ని బాధ పెట్టదు, కానీ జీర్ణం కానీ అన్నం ఉంటుంది. అలాగే నేను చెప్పిన మాటలు మీకు అర్థం అవుతుంది, అర్థమైన మాటలు మీకు ఆనందాన్ని ఇస్తా, అర్థం కాని మాటలు మళ్ళీ మీకు చెప్పుకోవడానికి. మనకి ఎంత అర్థమైతే అంత ఆనందాన్ని ఇస్తాయి, కానీ అర్థం కాని మాట అంతా కూడా గందరగోళం తీసుకో. చిన్న అన్నం కూడా జీర్ణమైంది, మనం ఏం చేయదు. ఒకసారి జీర్ణం కాని ఉన్నా మళ్ళీ మనకి ధనం అంటే, మీ ఒక మాట మీకు అర్థం చేసుకోలేదు, దానివల్ల మీకు ఆరంభిస్తుంది ప్రమాదం. కాలగట్టి నిలుచున్నాం అనుకోండి, ఎవడైనా ఒక్క తాపుతాన్ని వెనకాలం తెచ్చి ఎక్కడ పడతా ఉన్నాడు, కాళ్ళ పడతాం. ఇప్పుడు ఏం వస్తాం మనం, చనిపోతాం. ఒకవేళ మన అంతగా మనం వెళ్ళి కాళ్ళ ఉడికామనుకోండి, అప్పుడు ఏమవుతాం, ఎలాగైనా చడిచిపోతాం, అలాగైనా చడిచిపోతాం. ఎవడో వచ్చి తన్నా కాళ్ళలో పడిపోతాం. ఎవడో వచ్చి తన్నాడు, నీటిలో పడ్డాను, నా అంతటి నేను పడలేదు, నన్ను తడపొద్దు అంటే నీళ్ళు తడపడం మానస్తుందా, నా అంతటి నేను నీటిలో పడలేదు, ఎవడో వచ్చి నన్ను తన్నాడు కాళ్ళలో పడ్డాను, నన్ను తడపొద్దు అంటే నీరు మారుతుందా. ఎలాగైనా నీ కోరిక నెరవేరని నెరవేరని ఎలా పడ్డా, ఆత్మలో హృదయ గుహలో ఎలా పడ్డా, గురువు అనుగ్రహం లేకపోతే నీ సాధనను, గురువు అనుగ్రహం లేకపోతే నీ సాధనను లేకపోతే నీ ప్రయత్నం నీ తెలివను ఎలాగని హృదయంలో పడ్డావు అనుకో, అక్కడ ఉన్నది శాంతే, అక్కడ ఉన్నది సుఖమే, ఆనందమే ఆనందము, శాంతి శాంతి. పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్. అక్కడున్న హ్యాపీనెస్ తోటి బయట ప్రపంచంతో, దేశంతో, విషయాలతోటి, లోకంతో ఎట్టి సంబంధం లేదు, అది స్వతంత్రమైనది. నీ హృదయంలో నువ్వు అనుభవించే సుఖమే స్వతంత్ర కాదు. మీరు ఏదైనా సుఖం కావాలని కోరుకుంటున్నారనుకోండి, బాహ్య విషయాల్లో, అది బాహ్య విషయాల్లో సుఖం నిజం కాదు, హృదయంలోనూ సుఖమే నిజం. ఆ సుఖం ఎక్కడుందో మనకు తెలియదు కాబట్టి లేని చోట వెతుక్కుంటున్నాం, ఉన్న చోట వదిలేస్తున్నాం సుఖాన్ని, లేని చోట వెతుక్కుంటున్నాం. ఇది చెప్తారు ఒకసారి భగవాన్ చెప్తారు, నువ్వు ఏదైనా బాహ్య విషయాలు ఏదైనా సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటున్నావు అనుకో, ఆ సుఖం వెనకాల దుఃఖం కూడా వచ్చేస్తున్నట్టు. నువ్వు రావద్దు ఉన్నా సరే అది వచ్చేస్తున్నట్టు. ఇప్పుడు లోకంలో ఏదో భోగం మనం కోరుకుని అనుకోని మాట్లాడుతుంది అనుకోండి, మనం సుఖం కోరుకుంటాం కానీ ఏ మనిషి దుఃఖం కోరుకోడు అంతే కదా, సుఖం కోరుకుంటాడు కానీ మనిషి దుఃఖం కోరుకోడు. కానీ లోకాలకు సంబంధించిన ఏ సుఖం కోరుకున్నా దానికి వెనకాలే మనిషి కూడా నీడ ఎలాగొస్తుందో దుఃఖం కూడా వచ్చేస్తుంది. ఇది ప్రకృతి, దీన్ని ఎవడో ఆపు చేయలేడు. భగవాన్ సూత్రం ఇక్కడ చెప్పాడు, లోకానికి సంబంధించిన ఏ భోగం నువ్వు కోరినప్పటికీ దుఃఖం దానికి వెనకాల వస్తుంది అని నువ్వు అర్థం చేసుకునే భోగాన్ని కోరు. ఒకవేళ నీకు అది అర్థం కాదనుకో, నీకు అర్థం కాకపోయినా భోగం, ఆ దుఃఖం తప్పనిసరిగా వచ్చి చేరుతుంది. నీ భోగం, నీ భోగం కోరుకున్నావంటే దుఃఖం వచ్చి చేరుతుంది. ఒకవేళ రాదనుకున్నా నువ్వు ఆడపది వచ్చే చేరుతుంది. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుని చెయ్యపని. మన అందరికి ఏం కావాలి, భోగం కావాలి, దుఃఖం నచ్చలేదు, అక్కడ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నీ భోగం కావాలనుకున్నంత కాలం దుఃఖం కూడా నేను వెంటాడుతూనే ఉంటుంది. ఆ భోగవాంతి లేనప్పుడు నీకు దుఃఖం కూడా విడిచిపెట్టేది. ఈ సూత్రం, నీకు భోగవాంతి లేనప్పుడు దుఃఖం నేను విడిచిపెడుతుంది, కానీ నీకు భోగవాంతి ఉందనుకో, నీకు దుఃఖం నాకు అక్కర్లేదు అనుకుంటావు కదా, ఆగదు, అది కూడా తప్పనిసరిగా దాని వెనకాల కూడా అడుగులు అడిగేసుకుని వచ్చేస్తుంది. పైగా పదలాంటి దూరంలో రాదు, అడుగులు అడిగేసి అడుగులు అడిగేసి వచ్చారు. మామూలుగా రాగట్టి జీవితం కూడా పెట్టుకుని వస్తున్నారు. భగవానికి అసలు వస్తువు ఉంది, బ్రహ్మం అనేది ఒకటి ఉంది, బ్రహ్మం ఒకటి ఉంది, మన హృదయంలో దాన్ని పొందాలి. ఆ వస్తువు తెలియదు వినలేదైనా, గురువు చెబితే ఉండేది, పుస్తకాలు చదువుకోలేదు కదా. అంటే ఆయనకి దేహానికి 16వ సంవత్సరంలో మరణానుభవం వచ్చిన తర్వాత దేహం మరణించింది, దేహం మరణించింది, దేహం మరణించింది. అయ్యో దేహం చచ్చిపోయిందండి, గాలి ఆగిపోయింది, విశ్వాసాలు ఆగిపోయినాయి, కాళ్ళు చేతులు కట్టెల్లాగా అయిపోయినాయి, ఇది శరీరం అంతా కర్రలాగా అయిపోయింది, ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలబెట్టేస్తారు, మరి నేను కూడా చచ్చిపోవాలి కదా, నేను చావకుండా ఉన్నానంటే ఆయన చూసి ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. శరీరం చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోవాలి కదా, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, ఇప్పుడు శరీరం చనిపోయింది కదా, మరి నేను కూడా చనిపోవాలి కదా. నేను చనిపోవటం లేదని నాకు సావు రావటం లేదంటి, సావు లేకుండా నేను మిగిలిపోయానంటి, శరీరానికి నాకు సంబంధం లేదంటి, ఇసుమంతి కూడా చింతాకంత కూడా సంబంధం కనపడటం లేదంటి అని నేను మరణం లేని వస్తువు మరణం ద్వారా అనుభవించాడు వాడు మహర్షి. బహుశా ఇతర యుగాల్లో కూడా ఈ రకమైనటువంటి రియలైజేషన్ వచ్చిన వాడు అంటే ఆత్మజ్ఞానం పొందిన వాడు నేను అక్కడే ఇంకెవరు ఆత్మజ్ఞానం పొందలేదు అని కాదు, ఈ టైప్లో ఈ రకంగా ఆత్మజ్ఞానం పొందిన వాడు నేను అక్కడే అంటే దేహానికి వచ్చిన మరణానుభవం ద్వారా మరణం లేని వస్తువును పొందాడు. ఇది ఆ మరణం లేని వస్తువు ఒకటి ఉంది, దానికోసమే చాలా మంది తపస్సులు చేస్తున్నారనే విషయానికి తెలియదు. తర్వాత ఆయన అరుణాచలం వచ్చాక ఎవరైనా లైబ్రరీలోంచి గ్రంథాలు తీసుకొచ్చి ఆయనకి చదివి ఉంటే చూపించవరట్నారు, ఏదో పుస్తకాలు తీసుకొచ్చి చూపిస్తే ఆ గుణాతీత స్థితి, చిత్తప్రజ్ఞ లక్షణాలు, అయితే ఆ ఆత్మ వైభవం, ఆ మరణం లేని వస్తువు తాలూకు ఇవన్నీ చదివి ఆయన పుస్తకం తీసుకెళ్ళి చదివి చదువుతుంటే ఏంటి ఈ పుస్తకాలన్నీ నా గురించే చెబుతున్నా ఏంటి అనిపించింది అట్లా ఆయనకి. అంటే అది పొందిన తర్వాత పుస్తకం చూశాడు, పుస్తకం చూసి పొందలేదు, పొందిన తర్వాత పుస్తకం చూశాడు. అంటే ఏంటి లైబ్రరీలోంచి ఎవరైనా తిరువణమాలలో పుస్తకాలు తీసుకొచ్చాను చూపిస్తే ఇది అంతా నేను పొందిన స్థితి గురించి ఈ పుస్తకాలన్నీ వర్ణిస్తున్నాయంటి అనిపించింది అట్లా. అప్పటివరకు ఆ పుస్తకాల్లో కూడా ఇదే ఉండాలి అని తెలియదు. నువ్వు ఇప్పుడు నిర్మలుడే, ఎప్పుడు నిర్మలుడే, ఎప్పుడు నువ్వు దుఃఖంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆత్మడే, నువ్వు నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చినా నువ్వు ఆత్మడే, కానీ ఆ దుఃఖం తాలూకు తలంపుతో తాదాస్యం పొందుతున్నావు కాబట్టి నువ్వు నిర్మలుడు కాదు, నువ్వు ఆత్మ కాదని నీకు అనిపిస్తుంది, అప్పుడు కూడా నువ్వు ఆత్మడే. అది శంకరాచార్యులు వారు చెప్తారు సూర్యుడి కంటే చాలా చిన్నది మేఘం, సూర్యుడు ఎక్కడ మేఘం ఎక్కడ, మేఘానికి సూర్యుడికి పోలుకుందా, సూర్యుడు ఎక్కడ మేఘం ఎక్కడ, మేఘం చిన్నదైనప్పటికీ సూర్యుడిని కనపడకుండా చేయగలుగుతుంది మనకి. అలాగే ఈ నేనే తలంపు, మూల తలంపు, ఆ నిద్య నేను, ఆ నిద్యాన్ని నీకు వచ్చి తలంపుడు అది నిజం కాకపోయినా అవి మేఘం చిన్నదైనప్పటికీ బయటను సూర్యుడిని, ఆ సూర్యుడిని కనపడకుండా మేఘం ఎలా చేస్తుందో నీకు వచ్చి తలంపుడు చిన్న చిన్న మేఘాలు లాంటివి, కానీ నీ హృదయంలో ఉంటుంటే జ్ఞాన సూర్యుని కనిపించకుండా ఆచార్యులు వారు అంటారు ఆ సూర్యుడు ఎక్కడ ఈ మేఘం ఎక్కడ, ఇంటి దానికి పోలుకుందా, పోలికి లేకపోయినా చిన్న మేఘం ఆ సూర్య భగవాన్ని కనపడకుండా చేస్తారు. అలాగే నీకు వచ్చి తలంపులు, నీకు వచ్చి చిన్న చిన్న తలంపులు, చిన్న తలంపులు అవి పనికిరాని తలంపులు, అవి పనికిరాని తలంపులే వస్తుంది, నీకు పనికొచ్చి తలంపులు వస్తాయి, పనికిరాని తలంపులు వస్తాయి, కానీ లోపల ఉంటుంటే జ్ఞాన సూర్యుడు మనకి నీ గోచరం ఉంటుంది. చేద్దాం ఆ చర్యలు అయితే నేను జీవితంలో చాలా మంచి మాటలు చెప్పాయి, ఈ లాస్ట్ మినిట్లు కూడా ఏమైనా చెప్తాను. అప్పుడు ఆవిడ చెప్పింది సహనం, మూడు మాటలు చెప్పమంటాడు మంచి మాటలు, ఇది సహనం అనే పేరు చెప్పి సహనం 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 ఒకే మాట చెప్పి నువ్వు మూడు మాటలు అడుగుతున్నావు, మూడు మాటలు అడిగి నా దగ్గరలో ఒకటే మాట అంటే సహనం 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 చోడవనిస్తే చోడవనిస్తే చోడవం. దానివల్ల నీకేమవుతుందంటే నీ నేతులు పెరుగుతావు, నీకు ఎప్పుడైతే సహనం ఉందో నీ శరీరం ఉండగానే రాగదేశాలను నిరోధించగల శక్తి నీకు కలుగుతుంది. సహనం నీకు ఆల్రెడీ ఉంటే సరే సార్ లేకపోతే సంపాదించుకో, అవి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసావు రాగద్వేషాలు యొక్క వేగాన్ని తట్టుకునే శక్తి నీకు, రాగద్వేషాలు ఎప్పుడైతే తట్టుకున్నావో నీ మనసు బాధ్యమకానికి రాదు. తర్వాత ఇంకోటి కృష్ణుడు ఇంకో మాట చెప్పాడు, ఎవరితోటి స్నేహం చేయొద్దని, అలాగని ఎవరిని ప్రేమించొద్దని కాదు, అంటే ఎవరిని ప్రేమించొద్దని ఎవరికి ఉపకారం చేయొద్దని కాదు, నీ మనసులో ఎవరితోటి ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకో, అటాచ్మెంట్ పెట్టుకున్నావు అంటే నీ మనసు తొందరగా బాధ్యమకానికి వచ్చి నువ్వు ఎవరితోటైనా అతిగా నువ్వు స్నేహం చేస్తున్నావనుకో వాళ్ళు సడన్ గా నీకు విరోధులయ్యారనుకో నీ బ్రెయిన్ అప్సెట్ అవుతుంది. భగవంతుడు చెప్పిన మాట ఒక ఋషి చెప్పిన మాట కాదు, భగవంతుడి ముఖంలోంచి జారిన మాట, నువ్వు ఎవరైనా అతిగా స్నేహం చేస్తున్నావు అనుకుని ఎవరైనా సడన్ గా వాళ్ళు చెప్పులు అయ్యారనుకో నీ బ్రెయిన్ ఏమవుతుంది అప్సెట్ అయిపోతుంది, మళ్ళీ నీ బ్రెయిన్ కండిషన్లో పట్టడానికి 4 సంవత్సరాలు సాధన చేస్తాను కానీ నీ బ్రెయిన్ కండిషన్లో పడుతుంది. ఎందుకు అస్తమాని బురస్ చేసుకోవడానికి, మనసుని అస్తమాని బురస్ చేసుకోవడానికి, మరి సాధన తీసి కలుపుకోవడానికి అన్నాడు. అంటే తగు మాత్రంగా ఉండు, అది పనికి రాదు, మధ్య మార్గాన్ని భోజనంలో తగు మాత్రంగా ఉండు, పనిలో తగు మాత్రం, స్నేహావేశంలో తగు మాత్రంగా, అతి పనికి రాదు. అంటే నువ్వు ఎవరితోటైతే స్నేహం చేస్తున్నావు వాడికి మనసు ఉండు, నీకు మనసు ఉండదు, అక్కడ ఆత్మజ్ఞానం లేదు ఇక్కడ ఆత్మజ్ఞానం లేదు, ఒకసారి ప్రమాదానికి దారి చేస్తుంది. జ్ఞానికి ఇతరులు లేరు కానీ అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు, అజ్ఞానికి ఇతరులు ఉండాలి. అంటే అజ్ఞానంలో ఉంచిన జ్ఞానంలోకి వచ్చే వరకు, చీకట్లోంచి వెలుతురులోకి వచ్చే వరకు బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమీ లేదు, ముందులో రహస్యం మన నామంలోంచి రూపంలోంచి విడిగడతాం. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే నది నుండి సముద్రం ఎలా కలుస్తుందో, ఎప్పుడైతే నీ రూప బుద్ధిలోంచి నీ నామ బుద్ధిలోంచి ఎప్పుడైతే నువ్వు సాధన చేసి విడుదల పొందావో అక్కడైనటువంటి ఈ శాంతి సాధనంలో నువ్వు ఐక్యమైపోతావు, అది నీ కడసారి జన్మ చివరి జన్మ చికారత్వమ్మ. ఇది బాగా అర్థం చేసుకోండి, నదిని సముద్రం ఎలా వ్యక్తం అవుతుందో ఎప్పుడో కాదు, నీ శరీరం చనిపోయినప్పుడు శరీరంతో సపరేట్ అవుతావు, కానీ అజ్ఞానంతో సపరేట్ అవ్వవు. ఈ శరీరం ఉండగానే నీ రూపబుద్ధిలోంచి ఈ నామబుద్ధి నుంచి నేను ఫలానా సుబ్బమ్మని లేకపోతే ఎల్లమ్మని లేకపోతే పుల్లమ్మని అనేటువంటి ఆ పేరుతోటి నీ రూపంతో ఆ పేరుతోటి ఎప్పుడైతే నీకు తాదాత్మ్యం పోయిందో నీ రూపబుద్ధిలోంచి నీ నామబుద్ధిలోంచి ఎప్పుడైతే నీ విడుదల పొందావో ఈ క్షణంలో ఈ గంటలో నదిలో ఏదైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు నీ నీ శాంతి సాగరంలో నీ హృదయంలో ఉన్న శాంతి సాగరంలో దైవ సాగరంలో ఆనంద సాగరంలో అమృతత్వంలో అమృత సాగరంలో ఇప్పుడే ఎక్కడే ఈ క్షణంలో ఐక్యమవుతావు. ఎప్పుడు? నీ రూపబుద్ధి నుంచి నామబుద్ధి నుంచి నువ్వు విడుదలైనప్పుడు, రిలీజ్ అయినప్పుడు. ఎప్పుడో కాదు. చావు కోసం ఎవరు ఎదురు చూడకండి. చావు వల్ల నీకేం కలిసి రాదు. చావు వల్ల నువ్వు దేహంతో సెపరేట్ అవుతావు. చావు కూడా నీకెందుకు? దేహంతో సెపరేట్ వల్ల నీకు వచ్చి పెద్ద లాభం లేదు. మళ్ళీ కొత్త దేహం వస్తుంది. నీ మనో నువ్వు మనోమాల్యానికి మళ్ళీ కొత్త దేహం వస్తుంది. చావు వల్ల నువ్వు చావు కోసం ఎదురు చూడకు. ఉండి రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి వేరుపడటానికి ప్రయత్నం చెయ్యి. వేరుపడితే ఇప్పుడే ఇక్కడే నువ్వు ఆనంద సాగరంలో ఈదురాడొచ్చు. నీ ఆనంద సాగరంలో మునకలు వేయొచ్చు. ఇప్పుడే ఇక్కడ దేహం చనిపోయే వరకు మాదక్కర్లేదు. అయితే నేను ఫలానా వ్యక్తిని, నా పేరు సుబ్బమ్మ, నా పేరు ఎల్లమ్మ లేకపోతే పొలమ్మ, ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది అని అనుకున్నంత కాలం నువ్వు అజ్ఞానంలోంచి విడుదలయ్యే అవకాశం లేదు. బంధం నుంచి బయటకు వచ్చే అవకాశం నీకు లేదు. ఎన్ని సాధనలు చేసినా నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, మీ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి మీరు బయటకు రావడానికి మీ జీవిత విధానం చక్కబెట్టుకోవాలి, సంస్కరించుకోవాలి. రేపు భగవాన్ చెబుతున్నారు, నీ మనస్సులో ఎన్ని రుగ్మతలు ఉన్నా, నీ మనస్సులో ఎన్ని రోగాలు ఉన్నా, ఎన్ని బలహీనతలున్నా, నీ మనసులో ఎన్ని రోగాలున్నా, ఎన్ని చెడ్డలున్నా, ఎన్ని బలహీనతలున్నా కంగారు పడకును. దానికి తగ్గిపోయే మందు అవన్నీ ఆ రోగాలు మనసులో ఉన్న రోగాలన్నీ తగ్గిపోయే మందు ఉండదు. మందు చేతిలో ఉన్నప్పుడు దేహానికి ఎన్ని రోగాలున్నా పర్వాలేదు. ఇప్పుడు నీ శరీరానికి ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గిపోయే మందు నీ జేబులో ఉందనుకోండి, రోగం వచ్చింది మీరు భయపడక్కర్లేదు. ఇప్పుడు క్యాన్సర్ అంటే అందరికీ భయం వేస్తుంది. ఆ క్యాన్సర్కి మందు కనిపెట్టారనుకోండి, ఇంకా క్యాన్సర్ వస్తే రాని అంటారు. మీ శరీరానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ శరీరానికి వచ్చిన రోగం తగ్గిపోయే మంది మీ జేబులో ఉన్నప్పుడు రోగానికి ఎవడో భయపడ్డాం. ఇక్కడ భగవాన్ చెబుతున్నారు, నీ మనసులో ఎన్ని చెట్లు ఉన్నా పర్లేదు, నీ మనసులో ఎన్ని దోషాలు ఉన్నా పర్లేదు, నీ మనసులో ఎన్ని బలహీనతలున్నా పర్వాలేదు, కంగారు పడకో. దాని దగ్గర నీకు మందు ఉన్నప్పుడు, నీ మనసులో ఉన్న దోషాలు పోయే మందు నీ దగ్గర ఉన్నప్పుడు కంగారు పట్టేందుకు కంగారు పడవలసిన పని లేదు. ఆ ఔషధం ఏమిటంటే, భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని, భగవంతుడితో ఉన్న సంబంధాన్ని నీ జీవితం పొడుగున నిలబెట్టుకోవడం. ఇప్పుడు చుట్టరికాయ అంటే ఏంటి? రాకపోకలు అంటే చుట్టరికాయ, రాకపోకలు లేకపోతే అంటే ఎంత దగ్గర చుట్టాలని దూరం అయిపోతాం. ఇప్పుడు చుట్టరికాయ అంటే ఏంటి? మనం ఎప్పుడు మనం వెళ్ళి ఆయన చూసేస్తాంటే, వాడు వచ్చి మనం చూసేస్తాంటే చుట్టరకం. చుట్టాలు ఒకరింటికి ఒకరు వెళ్ళరనుకోండి, దగ్గర చుట్టాలని దూరం అయిపోతారు అంతే కదా. ఇంకే రాకపోకలు ఉంటే చుట్టరికాయలు, రాకపోకలు లేకపోతే చుట్టరికాయలు అంటే ఏమి చుట్టరికాయలు ఏమి నిలబడవు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి, నీ మనసులో ఎన్ని దోషాలు ఉన్నా పర్లేదు కన్నాడు. అయితే నువ్వు చనిపోయే వరకు, నీ ముక్కులో ఉన్న ప్రాణం, నీ ముక్కులో ఉన్న గాలి బయటికి వెళ్లే వరకు భగవంతుడితో అనుబంధం, భగవంతుడితో సంబంధం, ఆ భగవంతుడు సజీవమని విశ్వాసం. కొంతమంది సోమవారం ఒకలాగా ఉంటారు, ఆదివారం ఒకలాగా ఉంటారు, మంగళవారం ఒకలాగా ఉంటారు. అది మూల శంఖ మనుషులు అంటారు. వాళ్ళు మూల శంఖ ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగానే మాట్లాడతారు, ఇంకో అరగంటకి ఎలా మాట్లాడతారు వాళ్ళు మనం తిరిగి. ఇప్పుడు గంటకు ఒక మాట మార్చేస్తూ ఉంటారు, వాళ్ళు మూల శంఖ మనుషులు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు బాగా మాట్లాడతారు, ఇంకో గంటకు ఏ అవతారం ఇస్తారో మనకు తెలియదు వాళ్ళు. అలా కాకుండా నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే నీకు అదృష్టం వచ్చినట్టు, ఏంటి భగవంతుడు నాకు ఇన్నది ఇన్ని ఇది ఏదో చేసింది కలిసి రావటం లేదు, లేకపోతే నాకు దురదృష్టం వెంట వెళ్తానని, ఇటువంటి గొడవలతో సంబంధం లేకుండా అదృష్టం రావచ్చు, దురదృష్టం రావచ్చు, సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, నేను ఎవడైనా పొగుడుతూ ఉండొచ్చు, ఎవడైనా విమర్శిస్తూ ఉండవచ్చు. ఇటువంటి ప్రకృతి విషయాలు ఏంటి? ప్రకృతి విషయాలతో సంబంధం ఏమీ లేకుండా నీ శరీరం నీ ముక్కులో ఉన్న గాలి బయటకు వచ్చే వరకు భగవంతుడిలో సజీవమైన విశ్వాసం, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసమే కాకుండా ఆయనతో అనుబంధం, ఆయనతో సంబంధం, ఆయనతో సంబంధం మనస్సులో ఎప్పుడు విడిచిపెట్టకుండా అలా అంటిపెట్టుకుని ఉంటే తప్పనిసరిగా నీ దోషాలన్నీ నశిస్తాయి. ఇది మందు, ఇది మందు. నీ మనసు నీ శరీరంలో ఉన్న దోషాలు పోవటానికి మందులు ఎలా, టాబ్లెట్స్ ఎలా ఉన్నాయో, నీ మనసులో ఉన్న దోషాలు పోవటానికి ఏమిటంటే అది ఉంటేనే అయ్యా, అది గొప్ప ఔషధం ఏమిటంటే, నీకు ఇప్పుడు ఇప్పుడు నీకు ఏదైనా భగవంతుడి మీద ప్రేమ ఉండొచ్చు, అది సరిపోదట్టండి. మన శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు ఆ ప్రేమ నిలబెట్టుకోవాలని అది అట్టిన బాగుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నీకు భగవంతుడి మీద విశ్వాసం, ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చున్నప్పుడు నీకు భగవంతుడి మీద విశ్వాసం ఉండొచ్చు. ఈ నాలుగు గోడల మధ్యన విశ్వాసం ఉంటే సరిపోదు. మీ ముక్కులో గాలి బయటకు వెళ్లే వరకు భగవంతుడిలోని విశ్వాసం, భగవంతుడితో నీకు అనుబంధం పోకూడదు. ఎప్పుడు నీ శరీరం శ్మశానానికి వెళ్లే వరకు, అప్పుడు భగవంతుడు మీ బాధ్యత తీసుకుంటాడు. మీ రెస్పాన్సిబిలిటీస్, భగవంతుడు మీ బాధ్యత తీసుకుంటాడు. ఆయన మీ బాధ్యతలని ఎవరు వరీస్ ఇస్ గాడ్స్ వరీస్. ఇక్కడ భగవాన్ రెచ్చిపోయి చెబుతున్నాడు, అప్పుడు నీ వరీస్ అని దేవుడు వరీస్, నీ బాధ్యతలని దేవుడు బాధ్యతలు. భగవాన్ కూడా బుద్ధిలో, వివేకానంద కూడా భగవాన్ ఒక బుద్ధిలో మాట్లాడారు, బుద్ధులు ఎప్పుడు సమానమైన వయసు. వివేకానంద కూడా కొంచెం రెచ్చిపోయి గుణం, వివేకానంద కూడా సడన్ గా బరస్ట్ అవుతూ ఉంటాడు మధ్య మధ్యలో. భగవాన్ కూడా ఇక్కడ బరస్ట్ అవుతున్నారు, పేరుపోతున్నారు.
నీకు ఆ విశ్వాసం శరీరం స్వస్థ, శరీరం శ్మశానానికి వెళ్లే వరకు ఈశ్వరు మీద అనుబంధం పెట్టుకోడు. నీ యొక్క వర్రీస్ ఈశ్వరుడు వర్రీస్, నీ బాధ్యత నీ రెస్పాన్సిబిలిటీస్. ఎవరి వర్రీస్ ఇస్ గాడ్స్ వర్రీస్, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఇస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీస్.
అప్పుడు నీకు బాధ్యతలు ఏమన్నా, నీ బాధ్యత రాయని, నీ వర్రీస్ రాని, నీ గౌరవం ఆయింది, నీ అగౌరవం ఆయింది అని వదిలే. అప్పుడు నీ మనసులో దోషాలన్నీ కూడా ఖాళీ బూడిదేసిపోతుంది.
ఈనాటికి మోక్షం రాకపోయినా, ఈ గంటలో మోక్షం రాకపోయినా, నీ ముక్కులో ఉన్న గాలి బయటికి వెళ్లే క్షణంలో నీకు మోక్షం ఇస్తాడు, దాని హామీ ఇస్తాడు. అప్పుడు నీకు ఇంకా పునర్జన్మతో సంబంధం లేదు, మళ్ళీ శవాలను మొయ్యక్కర్లేదు. ఎవరి వర్రీస్ ఇస్ గాడ్స్ వర్రీస్, ఎవరి వర్రీస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతలు దేవుడి బాధ్యతలు, నీ వర్రీ దేవుడు వర్రీ. నువ్వు ఏదైనా ఒక విషయం గురించి వర్రీ పడుతున్నావు అనుకో, నీ మీద విషయం, నీ వర్రీని ఆయన వర్రీ చేసుకుంటాడు, నీ బాధ్యతను ఆయన బాధ్యత చేసుకుంటాడు. నువ్వు ఎవరి గురించి అయినా కంగారు పడతాంటే వాళ్ళ క్షేమాన్ని కూడా ఈశ్వరుడు చూసుకుంటాడు. ఎప్పుడు నీకు సజీవమైన విశ్వాసం ఈశ్వరుడి మీద ఉన్నప్పుడు నీవుడి పై అది ఔషధం. ఇది నువ్వు మోక్షం పొందడానికి మెడిసిన్, రోగం శరీరంలోనూ రోగం తగ్గడానికి కాదు, నువ్వు మోక్షం పొందడానికి మెడిసిన్. ఒకవేళ ఈ గంటలో నీకు లిబరేషన్ రాకపోయినా, ఈ గంటలో నీకు శాలివేషన్ రాకపోయినా, నీ మనసులో ఉన్న దోషాలని కడిగి కడిగి చేతను కడిగినట్టు చాకల వాడు బట్టలు ఏ విధంగా అయితే రాయి మీద విదుతాడు, అలా నీ మనసును ఉతికి ఉతికి కలిసి నీ శరీరంతో మరణం వచ్చి నీ శరీరాన్ని సెపరేట్ చేసే టైంలో నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఎప్పుడు? నీ విశ్వాసాన్ని చివరి వరకు నువ్వు పోషించుకున్నప్పుడు. మరవేంటి, అమావాస్య రోజున ఒక రకంగా ఉంటాం, పౌర్ణమి రోజున ఒక రకంగా ఉంటాం, పని అయినప్పుడు ఒక రకంగా ఉంటాం, పైన అవ్వకపోతే ఒక రకంగా ఉంటాం. రోజుకే పదవుతారు అలా, ఇలా హెచ్చు తగ్గు లేకుండా, ఇలా ఆదివారం ఒక రకంగా ఉండి సోమవారం ఒక రకంగా కాకుండా ఎప్పుడు వరకు, ఎప్పుడు వరకు? నీ ప్రాణం పోయే వరకు ఆ విశ్వాసం కాపాడుకో, ఆ విశ్వాసం నిలుపుకో, దాన్ని కీపప్ చేసుకో. అది మెడిసిన్. అది ఏంటి అనుకుంటున్నామో, నీ మనసులో ఉన్న రోగాలు పోవడానికి మెడిసిన్, పునర్జన్మ హేతువులు. మాలిన్యం అంతా మనసులో ఉంది, పునర్జన్మను తీసుకొచ్చే కారణాలన్నీ మనసులో ఉన్నాయి. ఆ మనస్సును బాగు చేసి, ఆ మనస్సును శుద్ధి చేసి, నీకు శుద్ధి శుద్ధ బుద్ధి నీకు ఇచ్చి, తద్వారా నీకు మోక్షాన్ని ఇచ్చేవాడు. కేవలం నీ శరీరం ఎంతకాలం ఈ భూమి మీద తిరుగాడుతుంటుందో అంతకాలం కూడా ఎచ్చు తగ్గులు లేకుండా యూనిఫారం గా నువ్వు ఆ విశ్వాసం నిలబెట్టుకుంటే నీ పని దేవుడి పని. నీ పని నీ పని కాదు, నీ పని దేవుడి పని. అది నీ పని నువ్వు అనుకోవచ్చు, నీ పని అది నీ పని కాదు. ఎవరి పని? యువర్ వర్క్ ఇస్ గాడ్స్ వర్క్, యువర్ వర్క్ ఇస్ గాడ్స్ వర్క్, యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. అర్జున ప్రాణం పోతే నాకెందుకు అనుకోలేదు, ఎవరో పెరుమాళ్ళు అర్జునుడు ప్రాణం నా ప్రాణం అనుకున్నాడు. కృష్ణుడు ఆడిన మాట తప్పాడని లోపం అనుకుంటే అనుకుని, కానీ తను ఆడిన మాట తప్పి చక్రం పుచ్చుకుని భీష్ముడి వైపు వెళ్ళాడు. ఏంచేది అర్జునుడు ప్రాణం అర్జునుడు కాదు తన ప్రాణం, ఏంచేది శరణాగతిలో ఉండొచ్చు. అంటే అర్జునుడు అంటే అక్కడ ఇష్టమా అని కాదు, అక్కడ అర్థం దీర్ఘ శరణాగతి. అంటే అర్జునుడికి చేసిన సేవ మనకు కూడా చేస్తాడు. అర్జునుడికి రథం ఎలా తోలాడు, కృష్ణుడు మనకు కూడా రథం తోలుతాడు. ఎప్పుడు? అర్జునుడికి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో మనకు కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు మన బంధు కూడా ఆయన తోలుతాడు, మన సామానం కూడా ఆయన మోస్తాడు. అంటే అర్జునుడు అంటే ఇష్టం, మనం అంటే ఇష్టం లేదనుకోకండి, మనకు కూడా మన రాగం కూడా తోలి పెడతాడు. ఎప్పుడు? అర్జునుడికి ఎటువంటి విశ్వాసం ఉందో కృష్ణుడి పట్ల, అటువంటి విశ్వాసం మనకు ఉంటే మన బంధు కూడా ఆయన తోలి పెడతాడు. మద్రాసులో ట్రిప్లికేన్లో పార్థసారథి కోవిడు, పార్థసారథి అంటే కృష్ణుడు, అంటే పార్థుడికి రథం తోలేడు కాబట్టి ఇంకా పార్థసారథి వచ్చింది. నువ్వు మనం ఏం చేయాలి, మన రథాన్ని కూడా తోలుకుంటాం. మనకు అర్జున్ మనకు ఆయనకు సజీవమైన ప్రేమ పరమేశ్వరుడి మీద పట్ల మనకు కలిగితే మన రథాన్ని కూడా తోలుతాడు, మనసు మనకు కూడా సారథి అవుతాడు, సుబ్బమ్మ గారి సారథి కూడా అవుతాడు. ఎవడు? కృష్ణుడు అర్జునుడి సారథి కాదు. అంటే నీకు ఒక ఔషధం ఉందయ్యా కంగారు పడక, నీకు నీ మనసులో ఎన్ని రుగ్మతలు ఉన్నాయి, నీ మనసులో ఎన్ని బలహీనతలు ఉన్నాయి, దానికి కూడా ఔషధం, దానికి కూడా ఔషధం. ఇప్పటి వరకు నీ ప్రాణం పోయే వరకు నీ విశ్వాసాన్ని పోషించుకోవాలి. ఎవరి పట్ల? ఈశ్వరుడి పట్ల. ఇప్పుడు నీకు ధ్యానం చేసిన ఒక యుద్ధం లాంటిది, మన శత్రులతో పోరాడేప్పుడు మొత్తం ఆకల శత్రులు చచ్చిపోయే వరకు మనం జయించినట్టు లెక్క కాదు. మనం 10 మందితో పోరాడుతున్నాం అనుకోండి, 9 మందిని చంపేశాం అనుకోండి, ఇంకొకటి మిగిలాడు అనుకోండి, అప్పుడు కూడా మనం ఆ మిగిలి వాడిని చంపేసే వరకు మనం జయించినట్టు కాదు యుద్ధంలో. అదే నీ హృదయంలో 100 వాసనలు ఉన్నాయనుకో, 99 వాసన నువ్వు నశింపు చేసావనుకో, ఇంకో వాసన మిగిలిపోయింది అనుకో, ఓ వాసన మిగిలిపోయి ఉండగా నీ ప్రాణం పోయింది అనుకో, నువ్వు యుద్ధంలో ఓడిపోయినట్టే లెక్క అన్నారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, ధ్యానం అంటే యుద్ధం, ధ్యానం అంటే యుద్ధం. అంటే ఎంతో కొంత పెయిన్ ఉంటుంది నీకు ఆ యుద్ధం చేసేటప్పుడు, ఎంతో సాధనలో ఎంతో కొంత బాధ ఉంటుంది. సరసంగా సాధన చేయమంటే అందరూ ఇష్టపడరు, ఎంచుకుని సాధనలో ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. ఏమంటే పుస్తకాలు చదవమంటే తేలిగ్గా చదువుతారు, కానీ సాధన చేయమంటే చేయరు. ఈ సాధనలో ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. సాధకుడు కానివాడు సిద్ధి పొందలేడు. సాధనలో ఎంతో కొంత పెయిన్ ఉంటుంది కాబట్టి సాధన చేయడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇక్కడ మనకు రెడీమేడ్ బట్టలు ఇచ్చేస్తున్నాడు భగవాన్. ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నాయి, రెడీమేడ్ ని మనం కొనుక్కోవడం సుఖం ఏంటంటే, ఇంకా మిషన్ వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. రెడీమేడ్ బట్టలు లేనప్పుడు ఆదిత్యం ఆ మిషన్ వాడిని కూడా తీసిపోవడం బట్టల కొట్టులోకి, ఆడే ఆది చేస్తాడు. మళ్ళీ ఆడు కూడా మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ ఆది తీసుకుంటాడు. ఈ బట్ట అంటాడు, ఆ బట్ట అంటాడు, అది కొడతాడు, ఇది కొడతాడు, మన అందరూ కొనిచేస్తాడు మనం శుభ్రంగా.
ఇన్ని గొడవలు అప్పుడు రెడీమేడ్ అలా కాదు. మనం వెళ్తాం, మనకు ఆది ఏదో సరిపోయిందో చూసుకున్నా అక్కడ తొడిగేసుకున్నాం, మళ్ళీ మన బజార్లో పడిపోతాం. సాధనలో ఎంత కొంత పెయిన్ ఉంది నీకు, అది కూడా ఆ బాధ లేకుండా చూస్తున్నాం. ఆ బాధ లేకుండా కూడా బాధపడిపోతున్నారు. సాధన చేయమంటే బాధపడిపోతున్నారు మీరు. సాధన చేయమంటే ఎక్కడ సాధన ఎక్కడ చేస్తాం అనే బాధే కదా. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయమంటే ఇష్టం ఉండదు మీకు. ఒకవేళ బలవంతాన్ని చేసినా ఇష్టం ఉండదు. బలవంతాన్ని చేసినా గోడ గడియారం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారండి భగవాన్, నీకు ఏది ఆ విశ్వాసం పోషించుకుంటున్నావు అనుకో, ఈశ్వరుడి పట్ల విశ్వాసాన్ని నువ్వు పోషించుకుంటున్నావు అనుకో, ఏమంటే ఈ వాసనలు నువ్వు బలవంతాన్ని నెత్తకుండా వాటిలంతా జారిపోతావు. దీనికి వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారండి ఆచార్య. వైష్ణవ సాంప్రదాయంలో భక్తిని చాలా దూరం తీసుకుపోయారు. ఈ భగవాన్ కంటే అందంగా చెప్పారు ఈ విషయం మటుకు. భగవాన్ ఏమన్నాడంటే ధ్యానం చేసినప్పుడు యుద్ధం చేసి ఓడించాలి ఏకి ఆ వాసనని. కానీ భగవంతుడి మీద విశ్వాసం నువ్వు చనిపోయే వరకు పోషించుకుంటావు అనుకో, నీకు తెలియకుండానే వాసనలు కిందకి జారిపోతాయి. అంటే మనకి ఎప్పుడైనా జేబులో డబ్బులు కింద పడిపోయినట్టు ఆ వాసనలు కూడా నీకు జారిపోతాయి. ఆ వాసనలు కూడా నీకు తెలియకుండా జారిపోతాయి. కానీ వైష్ణవ సాంప్రదాయంలో దీనికి ఏమని చెప్పారంటే, ఆవు దూడ పట్టడం ఏం చేస్తున్నట్టుంది, ఆవు ఆ దూడ మీద ఉన్న మాయను ఆవి నాకేస్తున్నట్టు. దానికి వెలపడం లేదట్టు. దానికి వెలపడేంటి దాని బిడ్డ. అలాగే మన మనస్సులో ఉన్న వాసన కూడా ఈశ్వరుడు బిడ్డలం కాబట్టి మన వాసనలు ఆయనకు వెలపడం ఏంటి, ఆయన నాకేస్తాడు. ఆవు దూడ మీద ఉన్న మాయ ఆవుకి వెలపడం కాదు, నాకేస్తుంది. అలాగే నీ భక్తుడు కనుక అయ్యి ఉంటే నీ మనసులో ఉన్నాయి ఏ వాసనలు భగవంతుడికి వెలపడం కాదు. నీ మనసు ఆవు దూడ మీద ఉన్న మాయను ఆ విధంగా అయితే నాగుతుందో నీ మనసులో ఉన్న వాసన అని కూడా ఈశ్వరుడు నాగుతాడు. ఎప్పుడు నాగుతాడు, ఎప్పుడు నాగుతాడు, నీ జీవితంలో యూనిఫారం గా సమానంగా నీ విశ్వాసాన్ని ఎప్పటి వరకు నీ శ్వాస పోయే వరకు ఈ విశ్వాసం నిలబెట్టుకుంటే అప్పుడు నీ దోషాలన్నీ నీకు తెలియకుండానే ఆవు తన దేవుడిని ఏ విధంగా అయితే దూడ మీద ఉన్న మాయ నాగుతుందో ఈశ్వరుడు కూడా నీ మనసులో ఉన్న దోషాలు నాగుతాడని వైష్ణవ సాంప్రదాయంలో చెప్తాడు. అది అది శరణాగతి, సుప్రీం కండిషన్. ఇంకేం వద్దు అయ్యా, ఇది ఒకటే కండిషన్. ఏది భగవాన్ అంటున్నాడు మీకు 90 కండిషన్లు పెట్టండి. భగవాన్ అంటున్నాడు మీకు 100 కండిషన్లు ఏం పెట్టండి, ఒకటే కండిషన్. నేను మీకు 100 కండిషన్లు పెట్టి 100 సంఖ్యలు చేసి నేను మిమ్మల్ని బాధ పెట్టను. ఒకటే కండిషన్. ఆ కండిషన్ సుప్రీం కండిషన్. అది ఏం కండిషన్? అది సుప్రీం కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే ఈశ్వరుడి మీద విశ్వాసం నీ శ్వాస పోయే వరకు పోషించుకో. అది ఒకటే కండిషన్. మిగతా అన్ని పోయి అన్నీ పోతాయి. పోయి అన్ని పోగానే ఉన్నది మిగులుతుంది. భగవద్ అనుభవం పొందడానికి ఏ వాసనలు అయితే నీకు వడ్డొస్తున్నాయో వాసనని నాకేసి బాధ్యత ఈశ్వరుడు. ఎవరి వరీ ఈజ్ గాడ్స్ వరీ, యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ, యువర్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్, యువర్ బ్రీతింగ్ ఈజ్ గాడ్స్ బ్రీతింగ్, యువర్ ప్రాణ ఈజ్ గాడ్స్ ప్రాణ. అర్జునుడు ప్రాణం అర్జునుడు కాదు కృష్ణుడు. అంచిగా ఆడిన మాట తప్పి చక్రం పుచ్చుకున్నాడు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
భగవాన్ ఏమంటున్నారంటే నీకు 100 కండిషన్లు పెట్టలేదు, ఒకటే కండిషన్. ఆ ఒక్క కండిషన్ ఏంటి, విశ్వాసాన్ని పోషించుకోమన్నాను. అందుకంటే మిమ్మల్ని 100 సంఖ్యలు పెట్టి మిమ్మల్ని బిగించేయటం లేదు. ఒక్క కండిషనే మీరు పోషించుకోవాల్సింది, మిగతా పంతా ఆయన చూసుకుంటాడు. ఆయన పని అయితే మీరు రోజు జ్ఞాపకం చేయక్కర్లేదు. ఒక్క కండిషన్ ఏంటి పాపం, 100 కండిషన్లు ఆయన పెట్టడం లేదట్టు, మిమ్మల్ని ఏం బాధ పెట్టడం లేదట్టు. కండిషన్ ఓన్లీ 1 కండిషన్, దట్ ఈస్ సుప్రీం కండిషన్.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
అసలు మన పూర్వజన్మల్లో సత్కర్మ చేసి ఉంటే, నిష్కర్మ కర్మ చేసి ఉంటే, మనం ఎంతో కొంత పవిత్రి అయ్యి ఉంటే ఇది శ్రవణం చేయాలని ఉంటుంది. కానీ అది ఇది కూడా శ్రవణం చేయాలని బుద్ధి కూడా కలగదు. మీకు పుణ్యబలం లేదనుకోండి, మీకు పుణ్యబలం లేదనుకోండి, వారి ఎంత లేదు కదా, మనం ఎంతకి ఉండాలని, మనం ఎంతకి వినాలని ఇటువంటి తలంపులు వస్తాయి. ఇటువంటి తలంపులు వస్తున్నాయంటే మీ పూర్వపుణ్యం లేదని అర్థం. మీ పూర్వపుణ్యం ఏదైతే ఎక్కడ గుర్తంటే వారి ఇంతం లేదు కానీ మనం ఎంతకి ఉండాలని మీకు అనిపిస్తుంది అనుకోండి, మీకు పూర్వపుణ్యం లేదని అర్థం. ఎంతో కొంత మీకు సత్కర్మ లేదనుకోండి పూర్వజన్మలో, నిష్కామకర్మ లేదనుకోండి, నిస్వార్థం లేకుండా ఎంతో కొంత మీరు పని చేయలేదనుకోండి, మీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. మీరు చేసిన పుణ్యం ఈ మాట నేను శ్రవణం చేయిస్తాను మీరు, లేకపోతే మీకు ఇవే యోగ్యత కూడా లేదు. సాధన మాట వదిలేదు, వినే యోగ్యత కూడా లేదు. వారు వింటం లేదు కదా, మీ వింటలేదు కానీ మీరు అనుకుంటారనుకోండి, మీకు మానసిక బలం లేదని అర్థం, మనోబలం లేదని అర్థం. మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది, పుణ్యంలోంచి వస్తుంది. పుణ్యం లేనప్పుడు మీకు మనోబలం రాదు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
Shri Rama Jaya Rama Jaya Jaya Rama Om Shri Rama Jaya Rama Jaya Jaya Rama Om Shri Rama Jaya Rama Jaya Jaya Rama Om
రవి మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. నేను కాళిదాస్ నాటకాలు చదువుతున్నాను అనుకోండి, షేక్స్పియర్ డ్రామాస్ చదువుతున్నాను అనుకోండి, అతను వెళ్తాను టెన్షన్ ఓల్డ్ పోయిట్రీ న్యూ పోయిట్రీ చదువుతున్నాను అనుకోండి, ఒకసారి నాకు ఆనందం వస్తాను అన్నాడు ఒకడు. ఆ ఆనందం పోయిట్రీలోంచి రావటం లేదు, ఆ వాక్యం ఎంజాయ్ చేసినప్పుడు నీ మనసు లోపలికి వెళ్తుంది, అప్పుడు ఉరగడం నుంచి వచ్చే ఆనందం అన్నాడు. ఆ పోయిట్రీలోంచి వస్తాను అనుకున్న పోయిట్రీ చదవటంలో ఎంజాయ్మెంట్ వల్ల నీ మనసు లోపలికి వెళ్తాను, ఆ ఆనందం కూడా ఉరగడంలోంచి వచ్చే ఆనందం అయితేనా పోయిట్రీ వాక్యాలు కదా. అంటే ఏ రూపంలో నీకు ఆనందం వచ్చినా అది ఉరగడంలోంచి వస్తుంది, బయట నుంచి ఎక్కడి నుంచి రావటం లేదు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
మీ ముఖం నార్మల్గా లేదనుకోండి, అబ్నార్మల్గా ఉంటుంది అనుకోండి, మీకు శరణాగతి లేదని అర్థం. అలా ముఖాలు చూస్తే రీడింగ్ చెప్పేది. మీ ముఖాలు నార్మల్గా లేవనుకోండి, అబ్నార్మల్గా కనిపిస్తున్నారనుకోండి, మీకు ఈశ్వరుడు పట్ల శరణాగతి లేదని అర్థం. నార్మల్ ఫేస్ వేరు, అబ్నార్మల్ ఫేస్ వేరు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.
మన జేబులో ఎప్పుడున్నా 100 రూపాయలు పోతే మన ఫేస్లో మార్పు వచ్చేస్తుంది. రాముని రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు ఎక్కడికి, అరణ్యవాసానికి. కొన్ని రాజ్యం విడిచిపెట్టే ఉంటే పర్వాలేదు, అరణ్యవాసానికి కూడా వెళ్ళమన్నారు, అప్పుడు కూడా నార్మల్ ఫేస్.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం ఓం శంభో శివ 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 నా